లో రెండు అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి థియరీ, రెండోది ప్రాక్టికల్. థియరీ పార్ట్ మనం ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం. చాలా థియరీ పార్ట్ లో కూడా నేను మీకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇస్తూనే వచ్చాను. ఈ కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి సాధనంతా కూడా వాల్మీకి రామాయణంలో సాధనాత్మకంగా అందజేశాడు. ఉత్తరకామేశ్వర యజ్ఞంతో మొదలయ్యి లవకుశల యొక్క ఉత్పత్తితో ఎండ్ అవుతుంది. అది ఇంతటి కఠోపనిషత్తులో ఉన్నటువంటి సాధనా విధానం అంతా కూడా రామాయణంలో చెప్పబడింది. అందుకని మీకు నేను చాలాసార్లు చెప్పాను, మన సప్తఋషి ఆశ్రమం అంతా కూడా రామాయణం మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. సాధనాత్మకంగా మనకున్నటువంటి అన్ని ఆశ్రమాలలో ఈ సంవత్సరము ఒక్కొక్క ఆశ్రమానికి మనం ఒక్కొక్కటి కాన్సన్ట్రేట్ చేసి ఆ సబ్జెక్ట్ ఈ సంవత్సరం అంతా కూడా మనం నేర్చుకుంటాం. ఇక్కడ కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి సబ్జెక్ట్ మనము ఈ సంవత్సరం అంతా నేర్చుకుంటాం. అలాగే రేపల్లిలో మనము ఈ రస విద్య గురించి నేర్చుకుంటాం, సువర్ణ విద్య గురించి నేర్చుకుంటాం. మనం అక్కడ స్థాపించబడినటువంటి విగ్రహాల పేర్లు మీకు తెలిసిన రసేశ్వరుడు, రాశేశ్వరి. అంతేత రాబోయేటటువంటి ఒక్క సంవత్సరంలో ఓ విస్తృతమైనటువంటి జ్ఞాన యజ్ఞం యొక్క పరంపర మనం కొనసాగించబోతున్నాం. కానీ నేను చెప్పేసి వెళ్ళిపోయాక మళ్ళా నేను వచ్చాక మీరు పుస్తకాలు చదువుతుంటే మా బీఎస్సీ స్టూడెంట్స్ లాగే ఉంటారు మీరు కూడా. ప్రశ్న ఏంటి అంటే మీరు తర్వాత పుస్తకాలు చదవడం కాదు, ఇక్కడ నేను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పినటువంటి సాధనలు అది ఒక న్యూక్లియస్ గా మీరు ఫామ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే నేను ఇచ్చే గ్యారంటీ మీకు ఏంటి అంటే కనీసం ప్రతి 40 రోజులకి ఒకసారైనా నేను ఇక్కడికి వస్తాను. మీరు సాధనలు చేసుకోలేదనుకోండి రాము. టైం వేస్ట్ చేయగలుగుతులే, నాకున్నది 1 సంవత్సరమే ఈ జ్ఞాన విద్య ప్రచారంలో. అంచేత ఎక్కడ బీజాలు మొలకెత్తుతాయి అనేటువంటివి నేను చూసుకుంటున్నాను. నేను ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి మీరు ఇక్కడ పుస్తకం ఉంటే 88వ పేజీ తీయండి. మనం ఇవాళ పూర్తి చేసేయాలి కనుక నేను లెక్చరర్ని కనుక సిలబస్ పూర్తి చేయటం అనేది మాకు వెన్నతో పెట్టినటువంటి విద్య. బోర్డు మీద 2-3 హెడ్డింగ్స్ పెట్టేస్తే సిలబస్ అయిపోయింది అని చెప్పబోతున్నాను ఇక్కడ కూడా. కానీ ఆ హెడ్డింగ్స్ మీకు అర్థమయ్యేటట్టే ఉంటాయి కనుక నిజంగానే సిలబస్ పూర్తి అవుతుంది. చూసుకోండి 88వ హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చర్మని సంప్రాప్య ఆత్మా భవతి గౌతమ. ఓ గౌతమ, గౌతమ అనేటటువంటి పేరు ఇక్కడ నచికేతుడికి చెప్పబడుతోంది. ఇక నీకు ఆ రహస్యము సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి చెప్తాను, అలాగే మరణాంతరము ఆత్మ ఏమవుతుందో కూడా చెప్తాను. ఇక్కడ ఈ పంచమ వల్లిలో యముడు మొట్టమొదటిసారి అసలు ఈ కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి టాపిక్ కి చర్చ చేస్తాడు. నేను మరణం తర్వాత ఏమవుతుంది అని నేను చెప్తాను అని. మళ్ళీ మనం బ్యాక్ పేజ్ 67కి వచ్చి చేయండి. ఎందుకు ఇది ఆ శ్లోకం చెప్పిన తర్వాత ఈ శ్లోకం చెప్తున్నాను అంటే ఆ పాయింట్ వేసి ఎలా డ్రైవ్ చేశారు ఋషులు మరణానంతరము ఏం జరుగుతుంది, అసలు ఆత్మ ఏమిటి, ఇది అసలు చెప్పదలుచుకున్నటువంటి విషయం కఠోపనిషత్తులో. కానీ అది ఎక్కడా లాస్ట్ అని చెప్తున్నాడో నేను చెప్పబోతున్నాను అని. అంతవరకు ఈ చెప్పిందంతా కూడా ఇంట్రొడక్షనే. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తున్నాడు. చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా చేస్తుందో. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్తి వరం నిరోధత. మొట్టమొదటి ఏంటి అంటే హెడేక్ అరైజ్. ప్రాప్తి వరం నిరోధత. వరాలు అంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తులు. ఈ జ్ఞానాన్ని ఇవ్వగలిగేటటువంటి వ్యక్తుల్ని మీరు పొందండి, వెతుక్కోండి, దానికి తగినటువంటి ప్రయత్నాలు చేయండి, వాళ్ళ ద్వారా ఈ ఉపదేశాన్ని పొందండి. ఈ ఉపదేశాన్ని పొందిన తర్వాత పొందినటువంటి విషయము నిజంగానే ఆత్మవిద్యకు సంబంధించినటువంటి విషయమా లేకపోతే టైం పాస్ కోసం చెప్పేటటువంటి విషయమా? ఎందుకంటే మనకి పురాణ కాలక్షేపాలు చాలా ఎక్కువైపోయాయి. ఇదే మనం ఒక ఎడ్యుకేషన్ లాగా నేర్చుకోవటం లేదు, లైఫ్ ని మార్చేటటువంటి విషయాలాగా నేర్చుకోవటం లేదు. కేవలము ఊసుకోక ఖాళీ టైంలో డిస్కస్ చేసుకోవటానికి పనికొచ్చేటటువంటి కబుర్లకి మాత్రమే దీన్ని నాడు మనం వినియోగిస్తున్నాం. అలా చేయవద్దు. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని ఎలా ఉండాలంటున్నాడు? క్షురస్య ధార నిఖితా దురత్యయ దుర్గం పదస్త కవయో వదంతి. ఈ ఆధ్యాత్మిక మార్గము తత్తి మీద సాము వంటిది. తత్తి మీద సాము అంటే ఏంటి? మీరు ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నా పడిపోతూ ఉంటాడు. అంతేగా మీ సాధన కత్తి మీద సాములాగా జరుగుతుందా లేకపోతే నిద్రపోత చేస్తున్నారా మీరు? అది మనం జాగ్రత్తగా గమనించుకోండి. మహర్షులు వాళ్ళు చెప్పినటువంటి విద్య మీ చేతిలో ఉన్నది, కానీ ఆ విద్య మీ చేతిలో ఉన్నా దాన్ని ఒక తీవ్రమైనటువంటి సాధన లాగా సురక్ష ధార లాగా తీసుకోకపోతే మీకు కావలసినటువంటి రిజల్ట్స్ రావు. దాని తర్వాత చతుర్థవల్లిలో పేజ్ 77 కి రండి. చతుర్థవల్లిలో పేజ్ 77 ఇక్కడ మొత్తము ఆధ్యాత్మిక సాధన యొక్క సాధనా విధానం ఇచ్చేసాడు. భాగవతంలో కపిలుడు దేవహూతికి చెప్తాడు పిల్ల పిండను తల్లి గర్భంలో ఎలా తిరుగుతుందో. అది ఈ ఆధ్యాత్మిక సాధనలో కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. సాధారణంగా ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా నవరాత్రులుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. నవరాత్రి సాధనలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేత తల్లి గర్భంలో పిండం ఎలాగ 9 నెలలలో పెరుగుతుందో మీ యొక్క సాధనలో కూడా ప్రతి రోజుకి ఆ మార్పులు రావాలి. 10వ రోజు మీకు కావాల్సిన రిజల్ట్ బయటకు తెచ్చుకోగలగాలి. అంతేగా మేము నవరాత్రి సాధన చేసాం, మేము ఎక్కడున్న వాళ్ళం అలాగే ఉన్నామంటే మీకు ఈ విద్య అర్థం కాలేదు. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. అరణో నిహితో జాత వేద గర్భ ఇవ శుభ్రతో గర్భిణీభి దివే దివ ఈజ్యో జాగ్రవత్ బర్హి విస్మద్ధి మన్యతే ధీరగ్ని ఇదే అది. ఇక్కడ ఈ సాధనా రహస్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మిస్ అవటం వల్ల మనం చేసేటటువంటి అనుష్ఠానాలకి దానికి కూడా కావలసినటువంటి రిజల్ట్స్ రావటం లేదు. తల్లి గర్భంలో 1వ నెలలో పిండం ఎలా ఉంటుంది, 2వ నెలలో ఏ మార్పులు వస్తాయి, 3వ నెలలో ఏ మార్పులు వస్తాయి, 4వ నెలలో ఏ మార్పులు వస్తాయి, 5వ నెలలో ఏ మార్పులు వస్తాయి, 6వ నెలలో ఏ మార్పులు వస్తాయి, 7వ నెలలో ఏ మార్పులు వస్తాయి, 8వ నెలలో ఏ మార్పులు వస్తాయి, 9వ నెలలో ఏ మార్పులు వస్తాయి, గర్భిణీ గర్భిణీ స్త్రీ గర్భవతుల చేత ఆ గర్భము ఎలాగ జాగ్రత్తగా అభివృద్ధి చేయబడుతుందో. చూడండి అక్కడ మన భారతీయ సంస్కృతి ఎంతగా దిగజారిపోయిందో. గర్భిణీ స్త్రీ చాలా జాగ్రత్తగా తన గర్భంలో ఉన్నటువంటి ఆ రాబోయేటటువంటి జీవాత్మ యొక్క గృహాన్ని నిర్మించాలి పితరుల యొక్క సహాయంతో. ఇక్కడ నిర్మించటం ఏమైనా తెలిస్తే ఆ విద్య నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక విద్యలో నేను ప్రవేశించాలి అనుకుంటే చాలా సైన్స్ రావాలి. అందుకే ఈ ఆధ్యాత్మిక వేత్తలందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా. డాక్టర్స్ నయం చేసేటువంటి రోగాలు వాళ్ళు నయం చేసేస్తారు. మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలు నేను ఇప్పుడు మీకు ఏకరూ పెట్టలేదు, కానీ మీకు ఒక్కసారి కూడా బురకెక్కదు. ఇంత అద్భుతమైనటువంటి విజ్ఞానం మన చేతిలో ఉంచుకుని పనికిరానటువంటి ఈ విజ్ఞానం అంటే ఎందుకు వెప్పలాడుతున్నారు మీరు? కనీసము మన జీవితాలలో మాకింత చాలు, మాకు తింటానికి ఉన్నది ఇది చాలు ఇంకా మాకు అన్నటువంటి వాళ్ళు ఎందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదు. ఇది ఉత్తినే ఒక 2 నిమిషాల పాటు మీరు పొద్దున్నే కూర్చొని మంత్ర జపం చేసేస్తే వచ్చేదేం కాదు. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్, నాట్ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఎ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. బహుమే యతీతాని జన్మాని కవచార్జున అంటే లాస్ట్ బర్త్ లో మీరు ఎక్కడ ఆపారో సాధన మీకు తెలియాలి. ఆ సాధనను కొనసాగించేటటువంటి గురువు మీకు దొరకాలి. ఆ గురువు దొరికినప్పుడు ఆ సాధనలో ఆ గురువు నేర్పించగలిగేటటువంటి సంస్కారం మనకు ఉండాలి. ఇదేమీ లేనప్పుడు అసలు అంటే ఇవంతా కూడా రివైవ్ చేయాలి మనం. అందుకని వర్షమంట కఠోపనిషత్తు స్టార్ట్ చేశాను నేను. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అభిమన్యుడికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే చక్ర వ్యూహం ఎలా బోధించాలో తెలిసిపోయింది. కృష్ణుడు అక్కడ మళ్ళా ఒక జన్మ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తెలిసిపోతే మళ్ళీ అభిమన్యుడిని సంహరించడానికి ఆయన ఇంకో జన్మ ఎత్తాను, ఇంకో అవతారం. ఆయనకి అంత టైం లేకపోయింది. ఎందుకంటే కంసుడే అభిమన్యుడిగా పుట్టాడు. మళ్ళా ఇది ఈ జన్మజన్మల పరంపర చాలా ముఖ్యం మనకి భారతీయుల్లో. అంటే మీ ఉద్దేశం ఏంటి, ఒక అభిమన్యుడికి, ఒక అర్జునుడికి, ఒక కృష్ణుడికి అయినా జన్మజన్మ పరంపర ఉన్నది, మీకు ఉన్నది. మీరు ఏ మాత్రము కూడా అర్జునుడు కృష్ణుడు కంటే తక్కువ వాళ్ళు కాదు. అందుకే సాయి ఏమని చెప్తూ ఉంటాడు, దివ్యాత్మ స్వరూపురాలని అంటారు. మన్ని ఆత్మల కంటే తక్కువగా వాళ్ళని అంచనా వేయటం లేదు, మనం అడగటం లేదు. మళ్ళీ నేను గజని గురించి చెప్తా ఉంటాను కదా, షార్ట్ టైం మెమరీ. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు నేను ఇక్కడ చెప్పినప్పుడు మీకు కాస్త ఊపి వస్తుంది, కాదు మాస్టర్ చెప్తారు నేర్చుకోవాలని. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేసరికి అంచేత ఈ నవరాత్రి సాధన మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ నవరాత్రి సాధన మొదలెట్టే ముందు కలుష స్థాపన చేస్తాం మనం. తల్లి గర్భంలో ఉన్నటువంటి జలము, ఆ మాయ ఎలా ఉంటుందో దానికి తగినటువంటి వాతావరణము ఆ కలుషంలో తయారు చేసుకుంటాడు వీడు. 10 రోజుల సాధన అయిపోయిన తర్వాత ఆ కలుషంలో ఉన్నటువంటి నీరు ప్రోక్షణ చేసుకుంటాడు. ఇది దగ్గర చేస్తుంది. 10 రోజుల్లోనే ఎందుకు వస్తుంది అంటే మనస్సు యొక్క గతి స్థూల శరీరం కంటే చాలా ఫాస్ట్. స్థూల శరీరంలో 9 నెలలలో జరిగేటటువంటి ప్రక్రియ 9 రోజులలో మనం మనస్సులో చేసేసుకోవచ్చు. కానీ ప్రతి స్టెప్ మీరు వెళ్ళాలి. అక్కడ మన ఇష్టం వచ్చినట్టు సర్వాభావే చెయ్యి అక్షతాంశం వస్తాయండి. నీకు అక్షంతలే మిగులుతాయి. అక్షంతలు తిట్లు అని కూడా ఒక అర్థం ఉంది. నిజంగా మీకు ఆ వస్తువు ప్రొక్యూర్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాని బదులు అక్షంతలు ఉపయోగించాలి తప్ప ప్రతిదానికి సర్వాభావే అక్షతాంశం వస్తాయని వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. అద్భుతమైనటువంటి ఒక కర్మకాండలో మీరు ఏది నాటుకుంటే అది వస్తుంది అని చెప్తున్నప్పుడు ఆ నాటుకునేటటువంటి పదార్థం చాలా స్పష్టంగా ఉండాలి. ఒకదానికి ఒకటి ఆల్టర్నేటివ్ పెట్టకూడదు అసలు, అది గుర్తుంచుకోండి. ఇది మీకు ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పబడి ఉంది. వాతపిత్త కఫాలుగా అద్భుతంగా వివరించి ఉంది. అంతేకాదు ఆయుర్వేదం అన్నది డిసీజ్ క్యూరింగ్ ప్రోసెస్ కాదు అసలు. ఋషులకి డిసీజెస్ ఉండేవి కాదు. ఆయుర్వేదము లాంజివిటీ గురించి వాళ్ళు మాట్లాడుకునేవారు. లాంజివిటీ డిపెండ్స్ ఆన్ యువర్ నేచర్ ఆఫ్ వర్క్. నువ్వు ఏ విధమైనటువంటి పని చేస్తావో దాన్ని బట్టి లాంజివిటీ. ఓ చిన్న గుడిసె వేయాలనుకోండి 2 రోజులు చాలు, లేకపోతే 2 గంటలు చాలు. ఓ మహల్ నిర్మించాలనుకోండి, ఓ కోట నిర్మించాలనుకోండి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ ఆయుర్వేదం గురించి చెప్పబడితే మనం ఇప్పుడు ఆయుర్వేదాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం, రోగ నివారణకు ఉపయోగిస్తున్నాం. భలే ఆనందిస్తూ ఉంటారు హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు, భలే దొరకారు మనకి. ఎల్లోపతి వైద్య విధానానికి ఆధారంగానే ఆయుర్వేదం చేస్తున్నామని. దివే దివ ఈజో జాగ్రువద్భిరిహ విస్మద్భిరన్ మనుష్యేభిరగ్ని తద్వై తద్. ఇది మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా 3 నాటుకునేటటువంటి సాధనాలు ఉన్నాయి మీకు జీవితంలో. పావక, అవమాన, స్థితి. దీనిని యోగ విద్యలో ఇంకో పేర్లో పిలుస్తారు. ఈ పేర్లు నేను చెప్పినటువంటి పేర్లు యోగ విద్యలో చెప్పబడినటువంటి పేర్లు. విద్య విద్యలో అగ్నిని పావక, అవమాన, స్థితి అని పిలుస్తాం. యోగ విద్యలో దీనికి కాంతి, ప్రాణము, కుండలిని అని పిలుస్తాం. పేర్లు మారితే ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీని బట్టి ఈ 3 మళ్ళా యోగ విద్యలో కాంతి, ప్రాణము, కుండలిని. ఇందులో కాంతిని ఇప్పుడు మనం చాలా బాగా ఉపయోగించుకుంటున్నాం. మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా కాంతి మీద ఆధారపడింది. యాక్చువల్గా కాంతి మీద ఆధారపడి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వెయిట్ ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడింది. ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటుందో దానికి ప్యారలల్ గా మ్యాగ్నిజం కూడా ఉంటుంది. మనము ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిద్ధాంతాలను ఉపయోగించుకుంటూ ఉంటే ఋషులు ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిద్ధాంతానికి ఆధారమైనటువంటి కాంతిని ఉపయోగించుకున్నారు. తేడా అదొకటే, ఋషులు కాంతిని ఉపయోగించుకున్నారు, ఈనాడు ఉన్నటువంటి సైంటిస్టులు కాంతి యొక్క ఇంకొక రూపమైనటువంటి ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నారు. కాంతిని ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీ లాసర్ ద్వారా వచ్చింది, కానీ ఆ లాసర్ ఇంకా వాళ్ళు కాంతిని ఉపయోగించుకునే మన ఋషులు ఎన్ని మ్యాజిక్స్ చేశారో ఆ దిశలో ఇంకా రాలేదు. ఆ దిశలో ఆ లాసర్ కిరణాలను ఉపయోగించుకుని చేయబడినటువంటి భవనమే మయసభ. ఇంద్రప్రస్థంలో రాజసే యజ్ఞం చేయటానికి ముందు నిర్మించబడినటువంటి సూర్యకిరణాలను ఉపయోగించుకుని డైరెక్ట్ సూర్యకిరణాలను క్రిస్టలైజ్ చేసి చేయబడినటువంటి మందిరం అది. మళ్ళీ ఇప్పుడు అటువంటి మందిరము కాశీలో విశుద్ధానంద సరస్వతి అని గోపికృష్ణ కవరాజ్ పేరు వినుంటారు లేదో చాలా మంది, మహాకాంతికుడు ఆయన, మన ఇక్కడ నాన్నగారు అని వీరపడలేదు తెలుసు, నాన్నగారు మీకు చాలా మంది తెలుసు. ఆయన గురువు యొక్క గురువు అనమాట, గోపీనాథ్ కవిరాజ్ అని ఆయన పేరు. ఆయన యొక్క గురువు విశుద్ధానంద సరస్వతి. పాల్ బ్రంటన్ అనేటువంటి రోమాన్సి శిష్యుడు వచ్చినప్పుడు, నేను సూర్యకిరణాలతో క్రిస్టలైజ్ చేసి నేను భవనం నిర్మించడానికి తగిన ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి బాబు, నాకు కరెక్ట్ గా ఎయిర్ బబుల్ లేనటువంటి గ్లాస్ కావాలి అన్నాడు ఆయన. సరే పాల్ బ్రంటన్ మరి ఏం ట్రై చేశాడు ఏం చేశాడు మరి నాకు తెలియదు, దాని తర్వాత ఏమైందో. ఎందుకంటే నేను చెప్పాను కదా నిన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ ఆ డెవలప్మెంట్ మనం డెవలప్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఈ సాధన దేని మీద గురించి ఆధారపడి చెప్తున్నాను నేను, కాంతి మీద ఆధారపడి చేయమని చెప్తున్నాను. అదే కాంతి మీద ఆధారపడి చేసేటటువంటి సాధన రాత్రి మిమ్మల్ని చేయమన్నాను నేను. హృదయం మీద దీక్ష పెట్టుకుని మనస్సు పెట్టుకుని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ మనస్సుని ఆ హృదయం మీదే ఉంచుకుంటూ పరిపూర్ణమైనటువంటి రిలాక్సేషన్ కనుక మీరు వెళ్ళిపోతే మీ ఆజ్ఞాశక్తులలో ఆ జ్యోతి వెలుగుతుంది. కానీ కాంతి ఒకటే కాదు, ప్రకృతిలో ఇంకో రెండు శక్తులు ఉన్నాయి, ఆ రెండు శక్తులు కూడా సూర్యుడి నుంచే వస్తాయి. కాంతి ఒకటే కాదు సూర్యుడి నుంచి వచ్చేది, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఇంకొక శక్తి ఏంటంటే ప్రాణశక్తి, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఇంకొక శక్తి ఏంటంటే కుండలిని శక్తి. ఈ మూడు శక్తులు దేర్ ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మబుల్, అంటే కాంతిని ప్రాణశక్తిగా మార్చలేము, ప్రాణశక్తిని కుండలిని శక్తిగా మార్చలేవు, కుండలిని శక్తిని ప్రాణశక్తిగా మార్చలేవు, ప్రాణశక్తి కాంతి శక్తిగా మారదు. ఇవన్నీ ఇండివిజువల్ పవర్. ఈ మూడు పవర్స్ నే నచికేతుడు యొక్క ఆ త్రీని అని చెప్తున్నాడు కదా మొన్న మనం త్రికర్ణ సూత్ర, మూడు సార్లు నచికేత విజయం చేశాడు అని మనం చదువుకున్నామే. ఈ మూడు అనమాట, అంటే మొదటిది కాంతిని ఉపయోగించి చేయాలి, రెండవది ప్రాణశక్తిని ఉపయోగించి చేయాలి, మూడవది కుండలిని శక్తి ఉపయోగించి చేయాలి. కాంతి ఆధారముగా ప్రాణశక్తిని పట్టుకునేటటువంటి విషయం నచికేతాగ్ని. మిగతా అగ్నిను నచికేతాగ్నికి ఉన్నటువంటి ఆ తేడా అర్థం చేసుకోండి. కాంతి ఉంది, మనం ఐదు జ్యోతులు వెలిగిస్తున్నాం, ఈ ఐదు జ్యోతులు వెలిగిస్తే వచ్చేటటువంటి ప్రాణశక్తిని పట్టుకోవటానికి ఇది ఇంగితం మాత్రమే. నేను ఇందాక చెప్పాను లైట్ ప్రాణంగా మారదు, కానీ లైట్ ప్రాణశక్తిని దర్శించటానికి మీకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాణశక్తిని మీరు మనస్సులో చేసేటటువంటి ఆ సాధనలే ఈనాడు కుండలిని మీద వచ్చేటటువంటి అన్ని పుస్తకాలు. నేను కనీసము 200 పుస్తకాలు కొని దాన్ని బాగా అధ్యయనం చేశాక, ముఖ్యంగా విదేశీ రైతులకు రాసినటువంటి పుస్తకాలలో కుండలిని గురించి ఏం లేదు, అక్కడ ఉన్నదంతా కూడా ప్రాణశక్తి అంటే ప్రాణశక్తిని వాళ్ళు కుండలిని శక్తి అనేటటువంటి భ్రమలో వాళ్ళు పట్టడం తప్పు కాదు, కానీ కఠోపనిషత్ చదివేటటువంటి మనము ఆ భ్రమలో పట్టడం చాలా తప్పు. ఎందుకంటే లాస్ట్ శ్లోకానికి రండి చూడండి అక్కడ ఏం చెప్తాడు, పేజీ నెంబర్ 110. నేను మీకు చెప్పాను కదా నేను సిలబస్ పూర్తి చేస్తున్నానని, అంటే ముందు వెనక్కి వెళ్తాను, కానీ కంటిన్యూటీ మీకు అర్థమైపోతుంది సాధనలో. అంటే సిలబస్ పూర్తి చేశారు అనుకోకండి, నేను చాలా డైరెక్ట్ గా స్పష్టంగా మీకు అవగాహన కావాల్సినటువంటి పాయింట్స్ ప్లస్ దీనికి రామాయణానికి ఉన్నటువంటి పాయింట్స్ చెప్తాను నేను. లాస్ట్ శ్లోక 18, మృత్యు ప్రోక్తాం నచికేతోధ లబ్ధ్వా విద్యామేతాం యోగ విధించ కృష్ణం బ్రహ్మ ప్రోక్తో విరజోభూత్ మృత్యు అన్యోప్యేనం యో విరధ తాత్మేన. మృత్యు ద్వారా చెప్పబడినటువంటి ఈ విద్యను యోగ విధానాన్ని, విద్య అంటే థియరీ, యోగ విధానం అంటే ప్రాక్టికల్. ఇది నచికేతుడు చాలా బాగా చేసి విరజుడయ్యి మృత్యుని దాటిపోయాడు. నచికేతుడు దాటిపోతే ఏం లాభం? దానికి లాస్ట్ లైన్ లో చెప్తున్నట్టు అన్యోప్యేనం యో విధ ఆత్మమేన, ఇతరులు కూడా ఇదే విధానాన్ని కనుక మీరు చేసేస్తే మీరు కూడా నచికేతుడిలాగా మృత్యువుని దాటిపోతారు. ఇంకా కాస్త వెనకాతలకు వెళ్ళండి, అంటే 17వ శ్లోకం, అంగుష్ట మాత్ర పురుషో అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట త్వం స్వాత్ శరీరాత్ ప్రహృణయన్మంజు దైవేశికాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రమమృతం తం విద్యాత్ శుక్రమమృతమితి. ఇక్కడ మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ మీ మొత్తము ధ్యానము కేంద్రీకరించాలని చెప్తున్నాడు. అంగుష్ట మాత్రం బకటన వేనంత ఉన్నది మీ హృదయంలో. ఖచ్చితంగా సమస్య ఏంటి అంటే మోడర్న్ సైన్స్ కూడా అక్కడ ఒక స్మాల్ పాయింట్ పట్టుకుంది హార్ట్ లో, ఆ పాయింట్ కనుక యాక్టివేట్ చేసుకోగలిగితే హార్ట్ యాక్టివేట్ గా ఉంటుంది. ఆ పాయింట్ యాక్టివేట్ అవుదనుకోండి మనిషి చనిపోతాడు. పేస్ మేకర్ అని ఆ హార్ట్ ని అక్కడ వీక్ అయిపోతే దాన్ని యాక్టివేట్ చేసేటటువంటి ఒక యంత్రాన్ని కూడా మనం సైంటిస్ట్ లో పెట్టుకోగలుగుతున్నారు. ఆ అంగుష్ట మాత్రం పేస్ మేకర్ కూడా అంతే ఉంటుంది సైన్స్. అక్కడ 16వ శ్లోకం చూడండి, ఇదే మీరు రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా మనస్సులో ఈ శ్లోకమైనా ఉంచుకోండి, లేకపోతే ఈ శ్లోకాన్ని ఖండితా పట్టేసి మీరు పారాయణ చేసుకోండి. ద క్రక్స్ అన్నమాట ఇది. మొత్తము ఆధ్యాత్మిక విద్య మీరు ఏ ఉపనిషత్ చదివినా ఏ యోగము చేసినా ప్రపంచంలో ఏ ఆధ్యాత్మికవేత్త ఏ కొత్త యోగ విధానాలు అవలంబించినా ఈ శ్లోకమే ఆధారం అవుతుంది. ఎలా ఆధారం అవుతుంది? ఓమ్స్ లా అని ఎలక్ట్రిసిటీలో ఒక నియమం ఉంది, E=IR అని అక్కడ కూడా నువ్వే చెప్తాము. చాలా స్మాల్ వోల్టేజ్ ఉన్న 1.5 వోల్ట్ బ్యాటరీ అదే నియమం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ టెక్నాలజీ కూడా అదే నియమం మీద ఆధారపడండి. రేపు రాబోయేటటువంటి ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉన్నటువంటి ఏ యంత్రమైనా కూడా ఆ మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది, వోల్ట్ యాంపియర్ రెసిస్టెన్స్. ఇక్కడ భూ ధ్రువ స్వహ కాంతి ప్రాణము కుండలిని చెప్పండి. ఇంకా ముందు పావక పవమాన స్థితి, ఇది మన శరీరంలో ఎలా ప్రవేశిస్తున్నాయో చెప్తున్నాడు చూడండి. శతం చేక హృదయస్య నాడ్య, శతం చేక 100+1 101 హృదయస్య నాడ్య, హృదయంలో 101 నాడులు వెళ్తూ ఉంటాయి. ఈ 101 నాడులు బ్లడ్ సర్క్యులేషన్ చేసేటటువంటి నాడులు కానీ మన నెర్వ్స్ అని కానీ అనుకోవద్దు. ఈ నెర్వ్స్ వెనకాతల, బ్లడ్ వెసల్స్ వెనకాతల 3వది అయినటువంటి మనకి కంటికి కనిపించినటువంటి అతి సూక్ష్మ నాడులు ఉంటాయి. అవి సుమారు 72,000 నాడులు మన శరీరంలో ఉన్నాయని కుండలిని శాస్త్రము కుండలిని యోగం చెప్తుంది. అందులోంచి 101 చాలా ముఖ్యము అని చెప్తుంది కఠోపనిషత్. శతం చేక హృదయస్య నాడ్య తాసాం మూర్ధన నమభి నిస్సృతైక. ఇందులో మూర్ధని శిరస్సు వైపు వెళ్ళేటటువంటి ఒకే ఒక నాడి ఉన్నది, మిగతా అన్ని నాడులు కింద వైపుకి వెళ్ళిపోతున్నాయి. శిరస్సు వైపు వెళ్ళేటటువంటి ఆ నాడిని కనుక మీరు పట్టుకోగలిగితే, అందుకే నేనేం చెప్తున్నాను మీకు ఆ నాడుల గురించి దాని గురించి ఏమీ చెప్పకుండా రాత్రి పడుకున్నప్పుడు మీరు ఆ శ్రేయ మార్గంలో ఏ కోరికలు లేకుండా హృదయం మీద మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, కోరికలు ఏదైనా ఉంటే ఇంద్రియాలు కింద వైపుకి వెళ్తాయి. మీ కోరికను బట్టి మీరేం కోరుకుంటున్నారో ఆ విషయ వాసనను బట్టి ఆ నాడుల వైపుకి వెళుతుంది. ఏ కోరిక లేకుండా రిలాక్స్ అయిపోయి ఉన్నారు మీరు. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నది? ఆ ఒక్క నాడికి పట్టేస్తుంది. ఆ టెక్నాలజీ, ఆ సైన్స్ అది. అంతే కోరిక లేనటువంటి స్థితిలో మీరు ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ సంఘటన జరుగుతుంది. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ మరి ఆ ఒకటో ఆ వైకైక నాడి పైకి వెళ్లేది ఏమిటి అని. దానినే మనము శిశున్న అని చెప్తాం. పైకి వెళ్లేది ట్వంటీ ఆనాడి శిశున్న నాడి అంటాం. ఆ నాడిలో కూడా మూడు పనులు ఉన్నాయి, వజ్రిణి, చిత్రిణి, ధాన్యని అని. ఈ మూడు నాడులకి సంబంధించిన కథే మైనాసుడు, సురస, సింహిక. అంతటా మొత్తం యోగశాస్త్రం రామాయణంలో ఉంది కనుక అది అంత ప్రచారంలోకి ఉంది. కానీ లేకపోతే కథ ఏముంది అందులో? మామూలు మన జానపద కథలు ఎవరు, ఆయన విఠలాచార్యుడు కథ కంటే గొప్ప కథ ఏం కాదు. అది ఏంటుంది కథ? అక్కడ ఓ రాజు ఉన్నాడు, పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు, ఒక రాణి, కథ అంతే కదా ఉండేది. వాడికి ఎంటేసింది, ఎవడో రాక్షసుడు భార్యను ఎత్తుకుపోయాడు, మళ్ళీ భార్యను తెచ్చుకున్నాడు, రాజ్యాభిషేకం అయింది. కానీ ఇక్కడ ఈ రాజ్యాభిషేకం అనేటటువంటి సంఘటన ఆ 14 సంవత్సరాల సాధన, శిశున మార్గంలో కుండలిని ప్రవేశపెట్టేటటువంటి సాధన. అది అక్కడ ఉన్నటువంటి సంఖ్యలు, ఎవరు వాళ్ళు, కరదూషణులు, మారీచ సుబాహులు, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి నాడులు. ఆ నాడులకు వాళ్ళు ఆ పేర్లు పెట్టారు. కానీ అదంతా నేర్చుకోవాలి రామాయణంలో ఉన్నది ఇది అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇలాగ 2 రోజులు నేను ప్రార్థన చేస్తే గుర్తిస్తున్నా, దానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది దీన్ని. అలాంటి సాధనాత్మక సెంటర్లుగా ఓ ముగ్గురు మీరు నేర్చుకో తెలుసుకున్నా కూడా నేను నేర్పడానికి రెడీగా ఉన్నాను. ఈ క్లాసుల యొక్క అంతరార్థం అదే. ఈ సంవత్సరం వల్ల కూడా నేను నాకున్నటువంటి ఆశ్రమాలన్నింటిలోనూ కూడా డిబేట్ చేసిస్తున్నాను. నేను ఎక్కడ ఏది నేర్పాలని, అన్ని ఎక్కడ నేర్చుకోగలరు? అసంభవం. రామాయణం నేర్చుకోవాలంటేనే మీకు 5-6 ఏళ్ళు పడుతుంది. రామాయణం అంటే కథ కాదు, రామాయణంలో చెప్పబడినటువంటి సాధన. అంతటా తయోర్ధమాయన్న అమృతత్వమేటి విశ్వంగన్య ఉత్క్రమణే భవంతి. ఉత్క్రమణము అంటే చనిపోవడం. ఆ ఒక్కనాడి మీద పైకి వెళ్తే మీకు అమృతత్వం వస్తుంది, మిగతా నాడు నుంచి వెళ్తే మృత్యు వస్తూ ఉంటుంది. తొమ్మిదో శ్లోకం చూడండి, అందులోని పేజ్ నెంబర్ 108. ఆ రాత్రి మీరు చేసేటటువంటి ఆ సాధన యొక్క 3 స్పష్టమైనటువంటి లేయర్స్ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. న సందృశే పృచ్చటి రూపమస్య న చక్షుషా పశ్చటి కష్టనైనం హృదా మనీషా మనసోభిక్తో ఎం ఏతద్విదు అమృతాస్తే భవంతి. అతని రూపము కలుసోపు మేరలలో లేదు. ఎవరి రూపము? ఆత్మ యొక్క రూపము. హృదయంలో మీరు వెతుక్కుంటున్నారు ఆత్మ ఎక్కడుంది అని. రాత్రి పడుకున్నప్పుడు మీకు చెప్పిన సాధన అర్థమైంది కదా. శ్రేయో మార్గానికి అనుసారంగా రాత్రి పడుకునే ముందు వరకు మీరు అన్ని ఆలోచనలు ఆలోచించేసుకోండి. రేపు ఎలా ప్లాన్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడుకోవాలి, ఎవరితో దెబ్బలాడాలి, అంతా మీరు మామూలుగానే మామూలు వ్యక్తులుగానే నిర్ణయం చేసుకోండి. ఇంకా పడుకోబోయే ముందు మాత్రము ఇంకా అన్ని మర్చిపోండి. రిలాక్సేషన్ రెస్పాన్స్ అని బుక్ బజార్లో దొరుకుతుంది, నాకు ఆ పేరు గుర్తు రావటం లేదు డాక్టర్ని. కేవలము మీరు శవాసనం వేసుకుని రిలాక్స్డ్ గా పడుకుంటేనే అతను డేటా ఇచ్చాడు. క్యాన్సర్, డయాబెటీస్, ఎన్ని రకాల రోగాలు, 41 రోగాలు ఆయన లిస్ట్ ఇచ్చాడు తగ్గినవి ఈ రిలాక్సేషన్ రెస్పాన్స్ తో. అంటే కేవలం భౌతికమైనటువంటి ఆరోగ్య పరంగా కూడా మీకు ఈ సాధన ఉపయోగపడుతుంది. కానీ భౌతిక పరమైనటువంటిదే కాదు, ఆధ్యాత్మిక పరమైనటువంటి దానిగా కూడా మీరు ఆ విధంగా రిలాక్స్ అయిపోయాక నా సందృశే తిష్టతి రూపమస్య. ఆ హృదయంలో ఆ ఆత్మ యొక్క రూపాన్ని మీరు చూడాలి అనుకుంటే కనిపించదు. కన్నులతో ఎవడూ అతనిని చూడలేడు. హృదయంలో ఉండి మనస్సును శాసించే బుద్ధి యొక్క స్ఫూర్తి చేతనే అతడు ప్రకటితుడవుతాడు. మనస్సులో ఉండి బుద్ధి యొక్క స్ఫూర్తితో మనం అతన్ని కనుగొనగలము. ధియోయోన ప్రచోదయాత్ మంత్రానికి అర్థం అది. అంజరా గాయత్రి మంత్రము పైకి నీకు ప్రియో మార్గంగా కనిపించిన ఆ ధియోయోన ప్రచోదయాత్ అనేటటువంటి మాటకి అర్థం ఏంటి అంటే హృదయంలో ఉండి మనస్సును శాసించే బుద్ధి యొక్క స్ఫూర్తి చేతనే అతడు ప్రకటితమవుతాడు. ఆ బుద్ధి యొక్క స్ఫూర్తి మనకి లేదు ఇప్పుడు, అసలు ఏ యొక్క స్ఫూర్తి లేదు. నేను చాలా మంది స్టూడెంట్స్ ని బిఎస్సీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటాను, ఎందుకు అయ్యా మీరు చేరారు బిఎస్సీలో అని. ఎందుకు చేరా అంటే మాకు ఎంసెట్లో సీట్ రాలేదు కనుక. అంటే వాడికి ఎవరికి కూడా బీఎస్సీ చదవడం లేదు, వాడి కర్మ కాదు. ఎంసెట్ లో వాడికి సీట్లు రాకపోవటం వల్ల ఇంకా అలాంటి మానసిక స్థితిలో మీకేమొస్తుంది? డూ ఆర్ డై. ఆ మానసిక స్థితి ఎందుకు ఉండాలి? నేను ఈ సాధన చేస్తున్నాను, నేర్చుకుంటే నేర్చుకుంటాను, లేకపోతే నేర్చుకుంటే సరిపోతాను. సరిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ బర్త్ లో నువ్వు ఎక్కడ వదిలేసావో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని శిష్యుడు గ్యారంటీ ఇస్తున్నాడు. యోగభ్రష్టుడు ఏమవుతాడు అని చెప్తే, శిశీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టుడి గ్యారంటీ. అంటే శ్రీకృష్ణుడు కూడా చాలా స్పష్టంగా చెప్పేశాడు, యోగ సాధకులు 99% యోగుల కోసం చేయరు, దేనికోసం చేస్తారు? అంతేత వాడు దేనికోసం యోగం చేస్తున్నాడో ఆ కుటుంబంలో పోతాడు. శుచీనాం శ్రీమతాంగేహే. ఇక్కడ శుచీనాం అనేటువంటి పదానికి అర్థం చేసుకోండి. ఇక్కడ పేరు బబుకుని శుచి అంటే ఏమనుకుంటారంటే శుచిగా ఉన్నటువంటిది. యమనియమ ఆసన ప్రాణాయామాలు అంతా చేసినటువంటిది అని చాలా మంది కమెంట్రీ రాస్తారు. ఆ శుచి కాదు అక్కడ. సంకల్ప శక్తి కలిగినటువంటి వ్యక్తులు అగ్ని యొక్క పావక పవమాన స్థాయి కాకుండా శుచి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఇంట్లో వాడు పుడతాడు. అంటే సంకల్ప శుద్ధులైనటువంటి వ్యక్తులు పుడతాడు. పుట్టిన తర్వాత ఏమవుతుంది? పూర్వజన్మ సుకృతం వల్ల కాలక్రమేణా అతనికి ఆ స్మృతి వస్తుంది. ఆ స్మృతి వచ్చాక మళ్ళీ అతను ఆ సాధనలో ముందుకు వెళ్తుంది. అంతేత ఆ పట్టుదల కాస్త తెచ్చుకోండి. మీరు మీరు మీ భౌతిక జీవితంలో మీరు అత్యున్నత స్థితిలో ఉన్నా మామూలుగా ఉన్నా డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇంకేంటంటే మీరు ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వానికి దగ్గర వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా దాని యొక్క వేడి మీ జీవితాల్లో కూడా వస్తుంది. అనేక సమస్యలు మీకు ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. మీరు చూసుకోలేదు మీ జీవితంలో. కానీ ఇవాళ మొదలెట్టి ఏమైంది అంటే, ఇవాళ మొదలెట్టి ఏమైంది అంటే కాదు, కనీసం మీరు ఒక 6 నెలల పాటు మీకు చెప్పిన విధానంలో చేసుకుంటూ ఉంటే ఆ ఆత్మ మీకు ఆ హృదయంలో దర్శనమిస్తుంది. అదే హనుమంతుడు కూడా చూపించేది. రాముడు ఎక్కడున్నాడు అంటాడు, హృదయంలో చూపిస్తాడు. చీల్చి చీల్చి చూపించాడు అంటే హృదయంలో ఇలా చీలిస్తే నీకు ఏం కనిపించదు. అక్కడ కనిపించేది కేవలం బట్టి అదే ఆ సత్ జ్ఞానాగ్ని కూడా దాటి శుచి అనేటటువంటి అగ్నిని మీరు ఎప్పుడైతే దర్శించగలుగుతారో అక్కడ మీకు ఏ శక్తి కనిపిస్తుంది. ఇంకా చేయవలసిన టెక్నిక్ అర్థమైపోయింది కదా. ఎంత చెప్పుకున్నా మళ్ళీ అక్కడికే వస్తాం. ఏం చేయాలి కోరుకున్నారు మీరు మనస్సులో చూసుకుంటూ ఉన్నారు. మీకు ఏమీ కనిపించదు అక్కడ. అది కూడా అతను చెప్తున్నాడు, ఇది మామూలు కళ్ళతో ఏమీ కనిపించదు. చూస్తూ ఉంటారు మీరు అక్కడే మనస్సును పెట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ శవాసన మూడ్, సరిపోయినటువంటి మూడ్ నుంచి బయటికి రాకండి. యు ఆర్ బెట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్. ఆ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉండండి. ఎప్పుడో ఒక రోజు మీకు ఏమవుతుంది? యదా పంచాద తిష్టంతే జ్ఞానాని మనసాస బుద్ధిశ్చన నిశ్చేష్టేతి తమాహు పరమాంగతి. మనస్సుతో సహా పంచ ఇంద్రియాలు ఎప్పుడు నిశ్చలంగా నిలిచిపోతాయో. ఇప్పుడు మనం నిలబడుతున్నప్పుడు మన 5 ఇంద్రియాలు నిలిచిపోతున్నాయి. కానీ మనస్సు నిలవటం లేదు. కళలు అందరూ వస్తాయి మనకి, మనస్సు నిలవటం లేదు. కానీ రిలాక్సేషన్ రెస్పాన్స్ సాధనా విధానం మీరు చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఏమవుతుంది అంటే 5 ఇంద్రియాలు మనస్సుతో సహా కూడా నిలిచిపోతాయి. ఈ మనస్సుతో సహా ఆ 5 ఇంద్రియాలు నిలిచిపోయేటటువంటి స్థితిని యోగ సాధనలో ప్రత్యాహారము అన్నాం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారాన్ని మీరు ప్రతిరోజు కూడా సాధన చేసుకోవచ్చు. 24 అవర్స్ కూడా ఎలా చేసుకుంటారో అది కూడా కొంచెం గుర్తుంచుకోండి. దీన్ని చైతన్య ముద్ర అంటారు. ఈ చైతన్య ముద్ర యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ హనుమంతుడు ఆకాశం దగ్గర నంతలోకి వెళ్దాం. మొత్తం చైతన్య ముద్ర యొక్క టెక్నాలజీ ఆ హనుమంతుడు ఆకాశం చే అంటే తెలుసుకుని మీకు ఆకాశం వెళ్తాం. ఆ చైతన్య ముద్రలో వచ్చేటటువంటి అవరోధాలు, ఆ చైతన్య ముద్ర కరెక్ట్ గా తీసుకుంటున్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి రెస్పాన్సెస్ వస్తారు మీ నాడులలో, ఏ నాడులో రెస్పాన్స్ వస్తుంది? సింహిక అనేటటువంటి ఒక నాడి ఉంది, మైలాటూరికి సంబంధించినటువంటి ఒక నాడి ఉంది, సురక్షకి సంబంధించినటువంటి ఒక నాడి ఉంది. ఆ నాడుల్లో వచ్చేటటువంటి స్పందనలు ఎలా అద్భుతమవుతాయో సాధకుడికి. అది రామాయణంలో చెప్పబడినటువంటి ఈ శ్లోకం యొక్క విశ్లేషణ అంతా రామాయణంలో ఉంది. యదా పంచాద తిష్టంతే జ్ఞానాని మనసాస బుద్ధిష్టని చేస్తేది తమాహు పరమాంగతిం. మనస్సుతో సహా పంచేంద్రియాలు ఎప్పుడూ నిశ్చలంగా నిలిచిపోతాయో, బుద్ధి కూడా ఎప్పుడు నిశ్చలమైపోతుందో, అట్టి స్థితిని పరమపదమని అంటారు. సిద్ధేశ్వరి ముద్ర ఒకటి మీరు ప్రాక్టీస్ చేసేసుకోండి. ముందు ఎంత గొప్ప సాధనైనా ఋషులు చేసేది మీరు చేసేది ఒకటే, తేడా క్వాలిటీలో వస్తుంది, విధానం ఒకటే. మనకి డ్రైవింగ్ రాదు, కారు నేర్చుకోవాలి. ఎట్లా కూర్చుంటారు? డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు. మరి మీరు కారు నేర్చుకోవడం రాదుగా, ఎందుకు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు? ఎందుకు కూర్చున్నారు అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూర్చున్నారు. డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూర్చున్నట్టు మీరు ఏం చేస్తారు? డ్రైవర్ ఏం చేస్తాడో అది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. డ్రైవింగ్ వచ్చేస్తుంది, వచ్చేస్తే ఎక్కడ కూర్చుంటారు? అక్కడ కూర్చుంటారు. అంటే ఈ చేతిరి ముద్రలతో మొదలెడతారు, చేతిరి ముద్రలతోనే ఎండ్ అవుతుంది సాధన కూడా. కానీ తేడా ఎక్కడ? చేతిరి ముద్ర ఎలా చేయాలో తెలుసుకుంటూ పడుతూ లేస్తూ చేస్తూ ఉంటారు. చేతిరి ముద్రలో ఎక్స్పర్ట్ అయిపోయితే ఏమవుతారు? సీత ఎక్కడుందో రాముడికి తెలిపేటటువంటి స్థితికి వస్తారు. మళ్ళీ అంత తిరిగి వస్తారు కదా అందులో. అంటే చేతిరి ముద్ర వల్ల మీకు ఏమవుతుంది? మీ బుద్ధి ఎక్కడ ఉన్నది ఆ పిల్లల్ని చెప్పి అందరినీ పెరుగుతుంది. ఇందులో చేతిరి ముద్ర ప్రాక్టీస్ చాలా సింపుల్. కేవలం నాలుకని మరచబెట్టి మీ పైన ఉన్నటువంటి అంగీకరించి తెగించుకోండి. ఇంకా మాట్లాడండి. రోజల్లా మాట్లాడవలసి వస్తే ఏం చేయాలి? మీరు నాలుకని బలవంతంగా తిప్పి మాట్లాడండి. సాధన వరకు మీరు ఏం చేయాలి? మాట్లాడుకుందాం దాన్ని. అలాంటి స్థితిని ముని అంటారు, మౌని అంటారు. ఇంతటా మౌనము మీరు ప్రాక్టీస్ చేయకలే. మీరు చేసే నిమిషంలో ఉంటే ఆటోమేటిక్ మౌనం. కానీ ఆటోమేటిక్ మౌనంతో పాటు ఇంకా కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ నాలుగు వెనక్కి మంట పెట్టిన తర్వాత మీ అంతర్దృష్టి నాలుగు అంగిటికి ఎక్కడ తగులుతుందో అక్కడ చూస్తూ ఉండాలి. అంటే మొట్టమొదటి ఏమవుతుంది? మీ దృష్టి అంతర్ముఖం అవుతుంది. రెండవది ఏం చేయాలి? మీరు ఎక్కడైతే అది తగిలిందో నాలుక అన్నిటికీ, అక్కడ ఏ ధ్వనులు వస్తున్నాయో వినడానికి ట్రై చేయాలి. దృష్టి అంతర్ముఖమైంది, ఇప్పుడు ఏమైంది? చెవులు అంతర్ముఖమైంది. దాని తర్వాత అక్కడ నుంచి ఏదైనా వాసనలు వస్తున్నాయా, సువాసనలు వస్తున్నాయా? నాసిక అంతర్ముఖమైంది. రుచులు వస్తున్నాయా? నాలుక అంతర్ముఖమైంది. ఇది భగవద్గీత యొక్క ఏకాదశ అధ్యాయంలో చెప్పబడినటువంటి చైతన్య ముద్ర సాధన. ఆ చైతన్య ముద్ర సాధన వల్ల శ్రీకృష్ణుని రాముణ్ణి కన్న సంస్కారాలు ఉన్నటువంటి శరీరం కనుక వారి నోటుల్లో ఆ తల్లులు ఏం చూడగలిగారు? విశ్వరూపాన్ని చూడగలిగారు. విజయమైనటువంటి విశ్వరూపాన్ని మీరు చూడగలుగుతారు. వాళ్ళు చూసిందేదో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు చూడలేదు. వాళ్ళకి ఆ టెక్నిక్స్ తెలుసు, మనం ఆ టెక్నిక్స్ తీసుకుందాం. అందుకంటే ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ మీరు గుర్తుంచుకుని మౌనంలోకి వెళ్ళిపోతారన్నమాట. మీరు మీ దేశంలో పనులు చేసుకోండి, అలా ఉంటుంది. కానీ నాలుగేళ్ళ ఉన్న తర్వాత సాధ్యమైనంత వరకు మీరు ఏం చేస్తారు? దివ్య శ్రవణము, దివ్య దృష్టి, దివ్య గ్రంథాలు లేఖనం. విశ్వరూప దర్శనం మీకు స్పష్టంగా దర్శనమవుతూ ఉంటుంది. మాట్లాడాల్సిన ఏం చేస్తారు? మాట్లాడండి. మీరు చెప్పొద్దు నేను చేసిన ముద్ర వేస్తాను మాట్లాడను అని చెప్పి మళ్ళా నాలుగు వెనక్కి పెట్టుకోవాల్సిన లేదు. ఎవరికి చెప్పాల్సిన పనులే నేను చేసిన ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఆటోమేటిక్ గా ఈ ముద్ర మీరు ప్రాక్టీస్ చేసుకోమంటే మౌనంలోకి వెళ్ళిపోతాను మీరు. కానీ మామూలు మౌనంలోకి కాదు, విశ్వరూప దర్శనం చేసేటటువంటి మౌనంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు ఆ మౌనంలోకి వెళ్ళినప్పుడు జరిగేటటువంటి మానసిక స్థితి కూడా గుర్తుంచుకోండి. అర్జునుడు లాంటి మహావ్యక్తి భయపడిపోయాడు. నేను చూడలేని బాబోయే రూపాన్ని ఆక్షాడి లేకు భవానుభవ రూపం, ఈ ఉగ్రమైనటువంటి రూపము నేను ఎక్కడ చూడగలను? ఎవరి ఇంతకి అజానత మహిమానందరేదం హే కృష్ణ హే యాదవ హే సతీ. మీ యొక్క ఈ విషరూపాన్ని నేను తెలుసుకోలేక కృష్ణ వచ్చినట్టు మీతో మాట్లాడాడు. కృష్ణుడే కాదు మీకు అనిపిస్తుంది, మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఆ విశ్వరూపంలో భాగంగానే కనిపిస్తారు. కానీ ఎప్పుడు నేను నాలుగు పెట్టిస్తాను మాట్లాడు, రెండు నిమిషాలు పెట్టాను, నాలుగు నెట్టేసింది. దాని తర్వాత ఇంకోటి ఒక మహానుభావుడు కనిపించాడు నాకు. డాక్టర్లు అలా పెట్టకూడదు అన్నారండి అని. సరే ఒక ఆ డాక్టర్ పెట్టిందే చేయను, నేనేం చేసేది, నాకు మాత్రం ఏమైనా తెలుస్తాయని చెప్పి పిల్లలు ఉందో చెప్తున్నాను అండి. విచ్చిరాకాలు ఏదో అందుకే నేను చెప్పాను. నేను ఫలానా వాడు చెప్పాడు కనుక నేను మానవశాను అనకండి, దాన్ని చెయ్యాలని లేదు కనుక మానవశాను అంటే మీకు మీ నిజస్వ రూపం అర్థం అవుతుంది. లేకపోతే మిమ్మల్ని మీరు ఏం చెప్తారంటే మోసగించుకుంటారు. వాడు చెప్పాడు కనుక నేను చేయలేదు, వాడు వద్దన్నాడు కనుక నేను చెప్పాను కదా చేయమని ఎందుకు చేయదు? వాడు మీకు నచ్చింది చెప్పాడు, అందుకే చెప్పాడు. అంటే మీకు ఏం నచ్చిందో అర్థమైంది కదా. అంటే ఈ కఠోపనిషత్ యొక్క సాధకులకి రాత్రి హృదయం మీద ధ్యానం చూసుకుంటూ పొద్దున్న ఏం చేసుకోవాలి రోజల్లో ఇంకా చైతన్య ముద్ర. నన్ను ఒక అడిగాడు చైతన్య ముద్ర వేసుకుంటే మేము ఆహారం ఎలా తీసుకుంటాం సార్ అని. తీసుకో బాక అన్న ఏంట పిచ్చి ప్రశ్న ఏంటి మీకు అర్థమవుతుందా? ఈ ప్రశ్నలు నాకు అర్థం కావచ్చు ఎందుకు అడుగుతారో నన్ను. ముందు చైతన్య ముద్ర వేసుకున్నావు ఆహారం తినాలి చేయండి, మీరు చెప్పండి ఏం చేయాలి చేసి తినండి. అది ఒక క్రిస్టియన్ అందుకే నేను ఆపడం మానేస్తాను, అడగొద్దంటున్నాను. నేను కనీసం మీరు సాధన చేసేట, ఆ సాధనలో మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అవి వస్తే కానీ రావు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ సాధనే ఆ సాధనని పూర్తి చేస్తుంది. చాలా విచిత్రమైనటువంటి సాధన ఇది, వెనక్కి లాగదు సాధన ఎప్పుడు. అందుకే గురుదేవుడు 2 వాల్యూమ్స్ రాశారు, 1200 పేజీల పుస్తకాలు రాశారైనా సాధనాన్ని సిద్ధి అని. సాధన చేస్తూ ఉంటే సిద్ధి దానంటే అదే వస్తుంది, కానీ చేస్తూ ఉంటే మర్చిపోతూ ఉంటాయి. ఇంతేత మన తప్పు కాదు, దగ్గరి తప్పు. అంటే షార్ట్ టైం ఉన్నది, మనం పొద్దున్న నిద్ర వేసాం, మొహం కడుక్కున్నాం, దానికి తీసేసుకున్నాం, చైతన్య ముద్ర వేసాం, తీసుకుంది తీ తాగాక చైతన్య ముద్ర వేసుకోండి. టిఫిన్ వస్తుంది, టిఫిన్ తిన్నాక అర్థమైంది అభోజనం అంతేత. షార్ట్ టైం మెమరీ ఉండదు, మీరు గుర్తుంచుకోండి. తినేసిన తర్వాత మళ్ళా మనము చైతన్య ముద్రలోకి వెళ్ళిపోవాలి. అది ఈ శ్లోకం యొక్క అర్థం. యదా పంచాల తిష్టంతే జ్ఞానినా మనసా సహ బుద్ధిష్ట నల్చేసేది తమాహు పరమాంగది చైతన్య ముద్ర గురించి చెప్పాక లాస్ట్ శ్లోక ఇది. తాం యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణం అప్రమత్త సదాభవతి యోగో హి బ్రహ్మయో. ఎప్పుడైతే వీడి చైతన్య ముద్ర చేసుకుంటూ రాత్రి పడుకునేటప్పుడు ఏ ముద్ర వేసుకున్నాడు వాడు? శవాసనాన్ని శిథిలీకరణ ముద్ర అంటారు. ముద్రల భాషలో శిథిలీకరణ ముద్ర అంటారు, ఆసనాల భాషలో దాన్ని శవాసనం అంటారు. మోడ్రన్ టెక్నిక్స్ లో రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటాం. మరి చైతన్య ముద్రలు ఏమని టంగర్ ముద్ర అని ఏదో చెప్పొస్తున్నా. దేశంలో ఏమి కావాల్సింది సాధన. అందువల్ల దృష్టిలో మౌనంగా ఉండేవారు తప్ప నేను మౌనం సాధిస్తున్నాను అని వీడి గురంలో ఆలోచనలు వెళ్తూనే ఉంటాయి. ఇంకా మౌనం ఎందుకు? స్లేట్ పట్టుకుని కాగితాల మీద కాగితాలు రాసిస్తూ ఉంటాడు. ఎందుకంటే మౌనంగా ఉందని సార్ అంతకంటే మీరు లోపల మాట్లాడిస్తే స్పష్టంగా ఆయన అర్థమవుతుంది. మౌనం ఎందువల్ల అవుతాడు? వాడు నాలుగు ఎక్కువైతే వెనక్కి పెట్టాడు, ఇంద్రియాన్ని కూడా వాడు వెనక్కి పెట్టుకుంటున్నాడు. నాలుగు ఎక్కడ కొంతమంది సాధుతుందని అడిగారు మాస్టారు, కట్టి పెట్టి ముందుగా కోసుకుని నాలుగని తంత్రంలో ఉంది హఠయోగం. నాలుగని ఏం చేస్తాడంటే వాడు అలా లోపల పెట్టి, మీరు నాలుగ లోపల పెట్టినా పెట్టకపోయినా ఇది భౌతిక శరీరం మాత్రమే, దీనికి ఆత్మకి సంబంధం లేదు అన్నది ఎప్పుడు మనకి గుర్తుంటుంది. ఇవన్నీ కూడా బాహ్య జగత్తు నుంచి ఇంద్రియాన్ని మరల్చటానికి టెక్నాలజీ. నువ్వు నాలుగ ముక్కు లోపలికి దూర్చేస్తలే, నాలుగ పైకి నిలిచి పెడుతున్నాము అంటే మనకు ఒక స్పాట్ తెలియాలి. ఆ స్పాట్ దగ్గరికి ఏం చేస్తున్నాం మనం? మన ఇంద్రియాలు అందించి వెనక్కి తీసేస్తున్నాం. వెనక్కి తిట్టాక మనస్సు లయమైపోతుంది, అక్కడ బుద్ధి కూడా స్థిరపడిపోతుంది. బుద్ధి ఎప్పుడైతే స్థిరపడిపోతుందో అప్పుడు దాన్ని ధారణ అంటాం. మనస్సు స్థిరపడితే ప్రత్యాహారం అంటాం. అది తేడా. అంటే ధారణ ఎన్నోకి మనం ఎప్పుడు ప్రవేశిస్తామో ఈ శ్లోకం చెప్తుంది. తాము యోగమితి మన్యంతే స్థిర నింద్రియ ధారణ. ఆ మాట కూడా టెక్నికల్ గా మాటలు మాత్రలు సైన్స్ లో ఎవడు ఎప్పుడు ఆ మాట వాడదలుచుకున్నా ధారణ అనే మాట వాడతాడు. అప్రమత్త సదాభవతి యోగో హి ప్రభవాసు యో, అప్పుడు వాడు అప్రమత్తుడైపోతాడు. ఇట్ కమ్స్ ఆల్ నోయింగ్. అన్ని జ్ఞానాలు వాడికి వచ్చేస్తాయి. దాని తర్వాత సత్యవల్లిలో మొదటి శ్లోకానికి రండి. ఈ మొదటి శ్లోకము 15వ అధ్యాయం యొక్క మొదటి శ్లోకం భగవద్గీతలో ఊర్ధ్వమూల శ్లోకం 15వ అధ్యాయంలో చెప్తాడు కదా పురుషోత్తమ ప్రాప్తి చేయడం. అదే శ్లోకం ఇక్కడ కూడాను ఊర్ధ్వమూలో అవాఖ్యాఖ ఏషో అశ్వత్థర్థమాతన తదే రచిత్రం తద్బ్రహ్మ తదే వామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదు నాత్యేతి కచ్చన ఏతత్ వైతత్. రివర్స్ లో వెళ్తున్నాం మనం. సాధన ఎప్పుడు కూడా రివర్స్ లోనే వెళ్తుంది. చెట్టు కూడా ఇక్కడ ఎలా చెప్తున్నాడు, రివర్స్ లో ఉందని చెప్తున్నాడు. రూట్స్ పైన ఉన్నాయి, శాఖలు కింద ఉన్నాయి. అంచేత ఈ వేదాల యొక్క శాఖకి ఏ శాఖకి సంబంధించిన వాళ్ళు అని మన అడగటంలో ఈ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ చదివేటటువంటి ఒక క్రమం ఉంది. ఇప్పుడు మనం రివర్స్ గేర్ లో వస్తూ ఉంటే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందా, మొదటి నుంచి వెళ్తే అర్థమవుతుందా? రివర్స్ గేర్ లోనే 2వ అధ్యాయం చదవాలి. భగవద్గీత యొక్క 2వ అధ్యాయం కూడా రివర్స్ గేర్ లో చదవాలి. అంటే రివర్స్ గేర్ లో చదవాలి అనే దానికి ఒక బ్రాడ్ ఫార్ములా గుర్తుంచుకొని ఎప్పుడో కానీ ఈ ఫార్ములాకి ఎక్సెప్షన్ రావు. ఆధ్యాత్మిక టెక్స్ట్ బుక్స్ ఋషులు రాసింది అయ్యుంటే, యోగులు రాసింది అయ్యుంటే సీజన్ నెంబర్స్ అన్ని మీరు రివర్స్ గేర్ లో చదువుకోవాలి. ఎప్పుడు రివర్స్ గేర్ లో చదువుకోండి కనుక అతను సీజన్ నెంబర్స్ అంటే 2, 4, 6 అర్థమైంది కదా. ఆడ్ నెంబర్స్ మొదటి నుంచి చదువుకోవాలి. ఇది ఎందుకు అలా చెప్పబడి ఉన్నది, దానికి సంఖ్యాశాస్త్రం మనకి తెలియాలి. సంఖ్యల యొక్క శాస్త్రం మనకి తెలియాలి. సాంఖ్యయోగం అంతా కూడా సంఖ్యాశాస్త్రమే. కానీ ఇప్పుడు మనకి సంఖ్యాశాస్త్రంలోనే మనం కఠోపనిషత్తులో ఉన్నాం కనుక ఈ సూచనలు బ్రాడ్ గా మీకు ఉపయోగపడతాయి కనుక మీరు గుర్తుంచుకోండి. భగవద్గీత చదువుతున్నారనుకోండి, 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారు, 2వ అధ్యాయం వెనక నుంచి చదవాలి, 3వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి, 4వ అధ్యాయం. అంచేత కొంతమంది సాధకులు రివర్స్ గా స్టార్ట్ చేస్తారు. 18వ అధ్యాయం వెనక నుంచి చదువుతారు, 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారు, 16వ అధ్యాయం వెనక్కి నుంచి చదువుతారు. చాలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ఆ చదివేటటువంటి విధానంలో. మీకు నచ్చినటువంటి విధానాన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. నేను కావాల్సింది ఏంటంటే ఐ వాంట్ ఇంటెలిజెంట్ పీపుల్ హూ కెన్ డూ రీసెర్చ్ ఇన్ యోగా. ఎందుకంటే యోగ భ్రష్ట అయిపోయింది అసలు. ఇప్పుడు టైంలోనే యోగ నాశనం అయిపోయింది. సకాల యోగ మాత యోగ ఉన్నత పరంతప. ఇప్పుడు ఉన్నదంతా ఏంటి అంటే ఒక 2-3 పాయింట్స్ పట్టుకుని ఆ 2-3 పాయింట్స్ తో చేసేటటువంటి సాధనలో వచ్చేటటువంటి మ్యాజిక్లు జరుగుతాయి. ఇప్పుడు నాలుగు వెనక్కి పెడితేనే చాలు అని చెప్తున్నా కదా. ఏమవుతుంది, నాలుగు వెనక్కి పెడితే ఇది జరుగుతుంది. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి శ్లోకం ఊర్ధ్వమూలో అవాక్షాఖ ఏషో అశ్వత్థర్థనాతన తదే రచిత్రం తద్బ్రహ్మ తదే వామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదు నాత్యేతి కచ్చిన ఏతద్వైతత్. ఈ సనాతనమైన అశ్వత్థ వృక్షానికి వేర్లు పైకి వ్యాపించి ఉంటాయి, కొమ్మలు కిందకి విస్తరించి ఉంటాయి. ఇదే పరిశుభ్రమైనది, ఇదే బ్రహ్మము, దీనినే అమరము అని కూడా అంటారు. అన్ని లోకాలు దీని ఉండే ఉన్నాయి. ఏది కూడా ఎవరు కూడా దీనిని అతిక్రమించలేదు. నిజంగానే ఇది అది. 4 వెనక్కి పెట్టాను చైతన్య మధ్యలో. ఇదంతా మనం నిత్య జీవితంలో ఏ మార్గాన్ని అనుసరిస్తూ చేస్తున్నాం, ప్రేమ మార్గాన్ని అనుసరించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఆధ్యాత్మికవాదులం, అంతటి ఎలా జీవించాలి అనే పిచ్చి భావన వచ్చూ అందరూ ఎలా జీవిస్తున్నారో, అందరూ ఏ విధమైనటువంటి మీరు తప్పుడు అనుకునేటటువంటి పనులు చేస్తున్నారో మీరు హాయిగా చేసుకోండి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడే. దానికి శాంక్షన్ ఇచ్చాడు కానీ ధర్మ పనులు చేయమని కాదు, శాంక్షన్ ఇచ్చింది పరిస్థితిని బట్టి అన్నాడు. యుధిష్ఠుడి చేత ఏం చెప్పించాడు, అబద్ధం చెప్పింది. భీముడి చేత ఏం చెప్పించాడు, ఎవరిని చంపించాడు, గురువుల్ని. అంతేకా బాగుంది, మేమందరినీ చంపేస్తాం భగవద్గీతలు. మీరు ఆ లాజిక్ అర్థం చేసుకోండి. అక్కడ ఏ విషయంలో చెప్పాడు, ప్రేమ మార్గంలో మీరు వెళ్తున్నప్పుడు తప్పవు, ఇదంతా తప్పవు. ప్రేమ మార్గంలో మీరు వెళ్తున్నారు, ఈ ప్రేమ మార్గంలో మీరు వెళ్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే మీరు నాలుకని వెనక్కి పెడతారో ఏ నాడి మీద ప్రెషర్ పడుతుంది, ఆ 101 శిషన్న అనేటువంటి నాడి మీద పడుతుంది, పడింది బాగానే ఉంది. ఆ నాడి యొక్క వివరణ ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే అక్షర్థ అన్నారు. ఋషుల యొక్క చమత్కారాలు చాలా సమస్యగా ఉంటాయి. సీక్రెట్ డాక్టర్లో మేడం బ్లాడెట్స్ కి ప్రతి శ్లోకానికి మీరు 7 అర్థాలు చెప్పవచ్చు అని చెప్తుంది. భగవద్గీతకి శ్వాస తీసుకునే విధానంగా ఆయన ఎవరు? పరమ శివానంద గురువు. విశ్వేశ్వర గురి 700 శ్లోకాలకి ప్రాణాయామ పరంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. 700 రకాల ప్రాణాయామాలు చెప్పాడు. ఇంతట ఒక మాండిక్యోపనిషత్తునో దేన్నో ఒకడు ఒక విధంగా విశ్లేషణ చేసి ఇంకోటి ఇంకో విధంగా విశ్లేషణ చేస్తే అది తప్పు ఇది ఒప్పు అనుకోవద్దు. లేదు, లాజిక్ కరెక్ట్ గా ఉంటే అది లక్షణం వైపు తీసుకెళ్లిగేటటువంటి లక్షణాలు ఉంటే అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అశ్వత్థ అనేటటువంటిది ఒక వృక్షానికి పేరు. ఈ అశ్వత్థ అనేటటువంటి దానికి కూడా ఓ విచిత్రమైనటువంటి మీరు చైతన్య ముద్ర వేసినప్పుడు అశ్వత్థ స్థితిలోకి వెళ్తారు. మీరు ఎలా వెళ్తారు? ఇంద్రియాలన్నీ అంతర్ముఖం అయిపోయి బుద్ధి అందించిపోయింది. బుద్ధి మనస్సు లేకపోతే పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు. మనస్సు బుద్ధి ఉంటేనే మీకు పాస్ట్ ప్రజెంట్ ఉంటుంది, అవునా కదా? సంస్కృతంలో స్వ అనేటటువంటి పదానికి 2 అర్థాలు ఉన్నాయి. నిన్న అనే అర్థం ఉంది, రేపు అనే అర్థం ఉంది. అశ్వ అంటే నిన్న లేదు, రేపు లేదు. నిన్న రేపు లేకపోతే ఏమున్నట్టు? ప్రజెంట్ ఉంది. ఇంతటి అశ్వత్థ అనే ఈ చైతన్య ముద్రలో మీకు అశ్వత్థ ఎప్పుడు చింతించడం? నిన్నటి గురించి ఆలోచించరు, రేపటి గురించి కూడా ఆలోచించండి. మీరు ఏ స్థితిలో వెళ్ళిపోతారు? అశ్వత్థ స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఓ విచిత్రమైనటువంటి సమాసం జరుగుతుంది. మీకు నిజంగా అమృతము మీలోకి ప్రవహిస్తుంది. ఇవన్నీ కట్టుకథలు కాదు. సోమపానము వాళ్ళు చేశారు అని ఏమి కట్టుకథలు, మనకు ఎందుకు కట్టుకథలు అనిపిస్తుంటే జరగదు కనుక. మనకి ఆ సాధన తీవ్రత లేదు కనుక ఏది కట్టుకథ కాదు. ప్రతిది అందులో మామూలు ఋషులు కాదు, రాజర్షులు బ్రహ్మర్షులు రాసినటువంటి ఇది. రాజర్షి బ్రహ్మర్షి అంటే మామూలు ఋషి కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఋషి, ఋషి తర్వాత మహర్షి, మహర్షి తర్వాత రాజర్షి, రాజర్షి తర్వాత బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత ఒక్కొక్క స్థాయి 1000 రెట్లు ఎక్కువ. ఋషి కంటే మహర్షి స్థాయి 1000 రెట్లు ఎక్కువ, మహర్షి కంటే రాజర్షి స్థాయి 1000 రెట్లు ఎక్కువ. ఆ లెవెల్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంది అక్కడ. వాళ్ళు అసలు అబద్ధం చెప్పే ప్రసక్తే లేదు. వాళ్ళు కట్టుకథలు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. మనకి అది కట్టుకథలు ఎందుకు అనిపిస్తుంది అంటే వీ కాంట్ బిలీవ్. కానీ ఈ అమృతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి భౌతిక పదార్థం ఏదైనా ఉంది అంటే సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. మన శరీరంలో ఈ మూలాధార దగ్గర నుంచి ఆ వెన్నుపూసని చుట్టూ కవర్ చేస్తూ ఈ పైన అంతా కూడా కవర్ చేస్తూ ఒక ఫ్లూయిడ్ తిరుగుతూ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ లో కనుక మీరు మార్పు చేయగలిగితే మీ ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. ఈ అశ్వత్థ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని టచ్ చేయగలుగుతారు. అంతటి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అది ఎలా ఉంటుంది అన్నది దానికి గురుదేవుడు 5-6 పుస్తకాలు రాశారు. సావిత్రి, కుండల్ని, దాని తర్వాత ప్రాణవిద్య, ఇంకొక పుస్తకం ఏంటది, సాధనాశ్రి సిద్ధి 2 వాళ్ళు. ఆ పుస్తకాలలో మనకి సంతృప్తి అన్ని కూడా కలిపి ఏకత్రితం చేసి నేను మేకిస్తున్న శిక్షణ చేత ఇనాగరేట్ చేస్తున్నప్పుడు ద సోకాల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. సోకాల్డ్ హార్ట్ అటాక్ అని ఎందుకంటున్నానంటే ఇప్పటికీ నేను ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్. అక్కడ ఉన్నటువంటి అందుష్ట మాత్రుడు ఏదో గలాటా చేస్తే మీ డాక్టర్లు దాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు చేశారు. ఇందుకు చేశారు జరిగింది అన్న దానికి పెద్ద నిదర్శనం ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు మూవ్. వాళ్ళేమో కదలకూడదు, ముందుకు వండకూడదు, పడిపోతారు మీరు, ఇంకేమన్నా మీ తల తిరిగిపోతుంది, ఏదేదో అయిపోతుంది అన్నారు. ప్రస్తుతానికి నా తల తిరగటం లేదు, నా మాటల వల్ల మీ తలలు తిరుగుతూ ఉంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆ పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా చదవండి. కావాలనే ఆ పుస్తకానికి చాలా తక్కువ ఖరీదు పెట్టాను నేను. ఇంతే అంటే మీరు ఎక్కువ ఖరీదు భరించలేరు కనుక 500 రూపాయలు పెట్టాను దాన్ని. అలాంటి టెక్స్ట్ బుక్ మీకు తెలుసా, బయట టెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ అవి ఎంత ఉంటాయో 5,000-6,000 రూపాయల్లో ఉంటే ఎందుకు పలికడానికి వచ్చేవాడు. ఇదేమో ప్రపంచాన్ని షేక్ చేసేయగలిగేటటువంటి రచనలు ఇవి. మా రచన కాదు, అది శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పిన దానికి హిందీ ట్రాన్స్లేషన్ అది. ఇంతట ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మీకు అందులో దొరుకుతాయి. ఆయన చెప్పినవే నేను చెప్తున్నాను. అంతేట అశ్వత్థ అనేటటువంటి స్థితి దేనివల్ల వస్తుంది, మీకు చైతన్య ముద్ర వల్ల వస్తుంది. ఎప్పుడైతే ఆ చైతన్య ముద్ర వల్ల మీరు అశ్వత్థ స్థితికి వెళ్తారో మీరు రాముడి యొక్క సౌభ్యంలో ఇరుక్కుపోతారు. నేను ఏమి ఇవ్వగలను మీకు, సీత ఎక్కడుందో నువ్వు నాకు చెప్పావు. అంటే ఏం చేశాడు రాముడు, ఆలింగనం చేసుకున్నాడు. అంటే తననే ఆత్మ సాక్ చేస్తున్నాడు. అంచేత పంచమవల్లి ఎలా చదవాలి, మొదటి నుంచి చదవాలి. షష్టమల్లి ఎక్కడి నుంచి చదివా, వ్యవస్థ చదివాం కదా. అంచేత పంచమవల్లి మొదటి నుంచి చదివితే చూడండి ఏమవుతుందో. పురుష మేఘాత చద్వారం మధ్యాపత్ర చేత అనుష్ఠాయ నోచతి విముక్తి ఏ తద్వైతత్. జన్మరీతుడు అకుంఠిత ప్రజ్ఞావంతుడు అయిన ఆత్మకు 11 ద్వారాల గల పట్టణం ఉన్నది. ఆ ఆత్మను ధ్యానించిన వాడు ఇక శోషించడు, అన్ని అజ్ఞాన బంధనాల నుంచి చేర్చ పొందుతాడు. హనుమంతుడిని ఏమని చెప్తాం మనం తెలుసా, దుర్గుడు యొక్క 11 అవతారం. ఈ ఏకాదశి అనేది సంఖ్య ఆ హనుమంతుడి యొక్క యోగ సాధనకి సంకేతం. ఏంటి ఆ హనుమంతుడి యొక్క యోగ సాధన, హనుమంతుడు వాయుపుత్రుడు, వాయు యొక్క పుత్రుడు. మరి మనం ఎవరో, ఎవరు మన తల్లిదండ్రులైనా ఈ శాఖ లేకపోతే నువ్వు చెప్పావు. అంతేత నువ్వు కూడా వాయుపుత్రుడు. ఈ వాయువు ఏకాదశి ద్వారాలలో మన శరీరాల్లో తిరుగుతూ ఉంటుంది. ఏకాదశి ద్వారాలు ఎలాగంటే పైన ఉన్నటువంటి 7, అధోముఖంగా ఉన్నటువంటి 2, నాభి బ్రహ్మరంధ్రం 11. బ్రహ్మరంధ్రం వైపు వెళ్ళేది ఆ ఒక్క నాడి. ఇందాక 101 నాడు నేను చదువుతున్నాను కదా. మరి మిగతా 100 ఎక్కడి నుంచి వస్తాయి మీకు, మీకు 10 ఇంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ ఒక్కొక్క గోళకం దగ్గర నుంచి, గ్రహం దగ్గర నుంచి 10 నాడులు వెళ్తూ ఉంటాయి మీకు. 10 × 10 101. అది హింట్ ఇక్కడ ఇచ్చాడు. ఈ మొత్తం హింట్ కూడా శ్రీ మన హనుమంతుడి యొక్క జన్మ రహస్యంలో చెప్పబడింది. మీకు తెలిసినో తెలీదో హనుమంతుడు రాముడి యొక్క తమ్ముడే, ప్రయాణ తమ్ముడే. మిగతా భరతుడు ఎవరు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఎలా తమ్ముడు, హనుమంతుడు కూడా తమ్ముడే. ఇంతేకంటే హనుమంతుడు యొక్క ఉత్పత్తి కూడా ఆ పాయసం నుంచే అయింది. కైకేయి చేతిలో పాయసం పెట్టినప్పుడు గాలి కొట్టుకు వచ్చి మన వెంకటేశ్వర స్వామి దగ్గర అంజనాథ దగ్గర జపాలి అనేటువంటి దేశంలో 700 సంవత్సరాల పాటు అంజనీదేవి సాధన చేసుకున్నప్పుడు ఆ కైకేయికి పుత్రకామి దగ్గర నుంచి లభించినటువంటి ఆ చెరును ఈమె చేతిలో పెడతాడు. అంటే ఈ పతంజలి యోగ సూత్రాలన్నీ కూడా హనుమంతుడు రాసిందే. పతం అంజలి అంటే ఈ చెరువు ఎక్కడ పడింది, చెరువు అంటే అర్థం ఒక చెరువు కాదు, తప్పు మాట వాడు. చెరువు అంటే పుత్రకామి దగ్గరలో ఇవ్వబడినటువంటి ఆ ప్రసాదం వాళ్ళు అయోధ్య నుంచి కొట్టుకొచ్చాడు. కొట్టుకొచ్చి ఏం చెప్పాడు, అంజలే దేని ఇలా చేపెట్టి ఉంటే అందులో పడిపోయాడు పతంజలి. అక్కడ యోగ సూత్రాలకు కావలసినటువంటి పతంజలి యోగ సూత్రం రాయబడినటువంటి దానికి ఈ శ్లోకము ఆధారం. ఎందుకంటే ఈ ఉపనిషత్తులు అది కూడా ఆ ఋషులు ఒక అతి చిన్న మాటలలో అనేక విషయాలు చెప్పిస్తారు. కండిషన్ ఏంటంటే మీకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి, లేకపోతే మీరు దాన్ని కోఆర్డినేట్ చేసుకోలేరు. కానీ ఇదంతా కూడా నేను కోఆర్డినేట్ చేయలేదు అన్నదానం చిదంబర శాస్త్రి గారని ఒంగోలులో ఒక చాలా గొప్ప హనుమత ఉపాసకుడు ఉన్నాడు. ఆయన ఆ పంచముఖి ఆంజనేయ స్వామి గుడులు అవి కూడా కట్టించాడు. ఆయన తన పిహెచ్డి థీసిస్ గా ఈ విషయాన్ని సబ్మిట్ చేశాడు, డాక్టరేట్ ఇచ్చారు. ది యాక్సెప్టెడ్ ఇన్ లాజిక్. ఆ పుస్తకం మీకు ఎక్కడైనా లభిస్తే చూడండి, హనుమంతుడు ఆంధ్రుడే. ఆ ఒక్కడే మాత్రం మనకి ఖచ్చితంగా గర్వ కారణం. కాస్త గట్టిగా చెప్పుకుందాం మనం ఆ ఋషముఖ పర్వతం. కానీ వాళ్ళు కూడా ఆంధ్రుడే మరి. అంచేత ఆ విషయాన్ని అంటే ఇట్లా అప్రస్తుతం కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ కదా. ఇంకా మన వాళ్ళ గొప్ప గురించి చెప్పుకోవాలి కదా. మనవాడు ఆ ఏకాదశి రుద్రస్థితి హనుమంతుడు సాధించాడు కనుక ఆ ఏకాదశి రుద్రస్థితి బ్రాహ్మీ స్థితి నుంచి అతన్ని భవిష్యత్ బ్రహ్మగా నిలబెట్టింది. పురం ఏకాదశ ద్వారం మధ్యశ్యావకేతస అనుష్ఠాయ మధ్యతే విముక్తి ముచ్చతే తద్వైత. దీని తర్వాత సాధనాత్మకమైనటువంటి పంచకోశ సాధన విధానం చెప్పబడింది. హంస సుతిష్ఠత్. హంస అంటే హంస అని ఒక అర్థం ఉంది. నిత్యానిత్య వివేక జ్ఞానము అని ఒక అర్థం ఉంది. హంస ఏం చేస్తుంది అంటే పాలు నీళ్లు కల్పించారనుకోండి, నీళ్ళం తాగదు, పాలని ఇలాగేసుకుంటుంది. హంస సుతిష్ఠత్. సుతిష్ఠత్ అంటే ఆకాశము. వసు అంతరిక్షసద్. వసువు అంటే వాయువు. హోత వేదిషత్ అగ్ని. అతిథి అంటే సోమరసము. దురోణసత్ అంటే పూజాలో ఉన్నటువంటి సోమరసము. ఇంతటి సోమరసాలు వాటి గురించి మనం మాట్లాడటం లేదు. స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరం నుంచి మనం లోపలికి వెళ్తున్నటువంటి ప్రాణమే కోసం వస్తుంది, మనోమయ కోసం వస్తుంది, విజ్ఞానమే కోసం వస్తుంది, ఆనందమయ కోసం వస్తుంది. ఎన్ని కోశాలు వస్తాయి? నాలుగు కోశాలు వస్తాయి. స్థూల శరీరాన్ని కూడా కలుపుకుంటే ఐదు కోశాలు, అందమయ కోశాన్ని కూడా కలుపుకుంటే. స్థూల శరీరం గురించి వాళ్ళు మాట్లాడిన విషయం ఏంటంటే స్థూల శరీరం కేవలం ఒక ఆధారమే. దాంట్లో మీరు చేయవలసిందంటే ఏం లేదు. మీరు చేయవలసిన సాధనంతో కూడా శరీరాన్ని నిశ్చలంగా ఉంచుకుని శరీరాన్ని అసలు మనం ఉపయోగించుకో అని చెప్పి వాడు అందమయ శరీరం గురించి మాట్లాడలేదు. మూడో శ్లోకం చూడండి. ఊర్ధ్వం ప్రాణమం నయతి అపానం ప్రత్యగచ్చతి మధ్యే వామనమాసీనం విశ్వే దేవాసతే. హృదయం దగ్గర మిమ్మల్ని రాత్రి దృష్టి పెట్టుకోమన్నాను. దృష్టి పెట్టుకుంటే ఏమవుతుందో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఊర్ధ్వం ప్రాణమం నయతే. ప్రాణము అనేటటువంటిది ఊర్ధ్వం పైకి వెళ్తుంది. అపానం ఏంటి వెళ్తుంది? కిందకి వెళ్తుంది. అందుకని పడుకునే ముందే నీ అన్నం అరిగిపోయేటట్టు మీరు చూసుకోగలిగితే అపాన సమాన వాయువులు మీ శరీరంలో పనిచేయవు. అన్నం లోపలికి వెళ్ళిందనుకోండి అరగాలి కదా, అరగాలంటే సమాన వాయువు పనిచేయాలి. సమాన వాయువు పనిచేశాక రసాలన్నీ పీల్చుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి చెత్తా చెదాన్ని కిందకి పోవాలిగా బలంగా. అది కిందకి నెట్టాలంటే ఏ వాయువు పనిచేయాలి? అపాన వాయువు పనిచేయాలి. అంతటా మీరు సూర్యోస్తమయానికి ముందే కనుక ఆహారం తీసేసుకుని ఏ 9:30 కనుక మీరు నిద్రపోతే అడుగుతూ అయిపోతుంది. అపాన వాయువు యొక్క ప్రకోపం అయిపోతుంది. కిందకి వెళ్ళేటటువంటి అపాన వాయువు పనిచేయదు. హృదయం మీద మీ దృష్టి ఉంది. ప్రాణవాయువు ఎటు వెళ్తున్నప్పుడు యోగ సాధనలో మీరు సక్సెస్ అవుతారు. అంతటా ఆహార నియమాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి అందువల్లనే నేనేం చెప్పాను అంటే ఈ కఠోపనిషత్ మనం చదువుకున్న తర్వాత మీరు చెప్పినటువంటి సాధనలు మీరు చేసుకుంటూ మీరు వర్క్షాప్ లా కండక్ట్ చేసుకోగలిగితే సాధనాత్మకంగా విని పెట్టుకోవటం కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాం, మళ్ళీ రాత్రి పడుకోవాలి. మనం పడుకునేటప్పుడు కూడా మీకు తెలియాలి ఎలా పడుకోవాలి. ఖచ్చితంగా ఆ రాగి పాత్ర ఎక్కడ పెట్టుకోవాలి? తల కింద పెట్టుకోవాలా, కుడివే పెట్టుకోవాలా, ఎడమే పెట్టుకోవాలా? చాలా విచిత్రంగా ఈ సాధనలో నేను కొన్ని విచిత్రాలు చూశాను. మీరేమో ఒక చోట పెడతారు, నిద్ర లేచిసరిగా ఇంకో చోట ఉంటుంది. చాలా మంది భయపడ్డారు. కాశీలో నేను ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగే ఒకసారి ఏమైందంటే ఇలా జరుగుతుంది అంటే తండ్రి తాళం వేస్తారు. తాళం వేసినా కూడా కింద బయటకు వచ్చింది. ఇదేదో భూతము, ఇదేదో ప్రేతము అనుకుని వాళ్ళు చాలా జాతర పెట్టి ఈ కుర్రాడు మా కుర్రాడు అయితే ఈ కుర్రాడు అంటే ఎవడు, ఆ కుర్రాడు అంటే ఎవడు, వాళ్ళ అబ్బాయి. ఇదంతా ఏదో గందరగోళం చేసేస్తున్నారు వీళ్ళు. ఏమీ గందరగోళం కాదు. అది ఇదంతా కూడా వాయువు యొక్క చమత్కారం. గాలికి మీరు ఒక పుస్తకం ఒక దూది ముక్క పెట్టుకున్నారు అనుకోండి పడుకునేటప్పుడు, అంత లైట్ వెయిట్, ఒక కాగితం ముక్క నిద్ర లేచేసరిక కాగితం ఏ మంత్రి కిందకో ఎక్కడికో కొట్టుకుపోతే మీరు ఏమైనా భయపడతారా? ఏమంటారు మీరు? ఇక్కడ అంతే. అంచేత మీ యొక్క ఈ ఐదు ప్రాణాల యొక్క సంచారము ఏ దిశలో జరుగుతుందో ఆ కలెక్షన్ చేస్తుంది మీకు. మీరు భయపడాల్సిన ఏం లేదు, అది కదులుతే అది అంత. అంచేత మీరు రెండో రోజు నాకు ఇప్పుడు రేపు నేను హైదరాబాద్ వెళ్ళిపోతే నేను ఫోన్ చేసి మాస్టారు మేము పెట్టుకుందాం, అదేంటో నీళ్ళు వదిలిపోయాయని. నీళ్లు వదిలిపోతే ఏ చిల్లు ఏదో పుట్టేసింది, నాకు మీ కాలు ఏదో తగిలిపోయి తప్ప నీళ్ళు వదలకో. రెండోది ఏంటో మాస్టారు అది కదలేదు, ఎక్కడ పెట్టాడు? దానికి కూడా నేనేం చేయలేదు, నేను జరుగుతాయి అని చెప్తున్నాను, కానీ నేను జరగకపోతే తప్ప ఏమని లేదు. మనలో ఇంకా అంత ప్రాణశక్తి లేదు. డూఆర్ డై అనేటటువంటి మానసిక స్థితి వస్తే తప్ప సాధనలో తెలియ రాదు. చేస్తాను లేకపోతే చెప్పిపోతాను, అంతకొక రిజల్ట్ రాలేదని వదలను. మీకు ఏది కావాలన్నా స్వాతంత్ర సంగ్రామంలో కూడా గాంధీ గారు వాళ్ళు చేస్తున్నప్పుడు మెజిటేజ్ పోలీసులు కొడుతూ ఉంటారు, మన వాళ్ళని హింసిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ఎందుకు చేశారు వాళ్ళు? ఆ తీవ్రమైనటువంటి పట్టుదల ఈ సాధనలో రావాలి మీకు. ఊర్ధ్వం ప్రాణం మున్నయతి అపానం ప్రత్యగచ్చతి. అపానం ప్రత్యగచ్చతి అనేటటువంటి దానికి ఆ అశ్వతి అనేటటువంటి మాటకి విసిరివేయటం అనే అర్థం. అంతే సాధారణంగా ఆహార నియమాలు ముఖ్యంగా రాత్రి మీరు చాలా ఎక్కువ పాటించాలి. అంతే నిన్ను మేము పలహారం చేసుకుందాం అంటున్నారు, కానీ మీరు మిమ్మల్ని మోసం చేసుకుందాం అంటున్నారు. మీరు చేసేటటువంటి పలహారం కంటే మీరు భుంచేయటం మంచిది. ఎందుకంటే ఆ పలహారం యొక్క క్వాంటిటీ ఖచ్చితంగా మీరు భోజనం చేసేటటువంటి ఎక్కువగా ఉంటుంది. అంచేత కొంచెం బీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అందుకే భగవద్గీత యొక్క ఆత్మ సంయమన యోగంలో దీని గురించి చెప్తే ఏమిటంటే యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టము. ఆ యుక్తము ఎంత యుక్తము అన్నది మేము నిర్ణయించుకోవాలి. అంటే ఏంటి ఇక్కడ యుక్తము అంటే, రాత్రి మీరు పడుకునేటప్పుడు మీరు తినేటటువంటి అన్నం అడిగిపోవాలి. అప్పుడు లాభం ఏమవుతుంది అంటే, మీరు హృదయం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు అపానవాయు ప్రకోపించదు. అపానవాయు ప్రకోపించదు కనుక ప్రాణవాయు మాత్రమే యాక్టివ్ అవుతుంది, కనుక మీరు ఊర్ధ్వానికి వెళ్తారు. అప్పుడు ఆరో శ్లోకం చూడండి, 88వ పేజీలో. ఇంత మనం గందరగోళం పడితే అంటే ఏంటది రుద్ర ఆహారం రాత్రి పడుకునే ముందు తక్కువ తినాలి. ఆహారం తక్కువ ఎలా తింటా మాస్టారు? కొన్ని నెక్స్ట్ బర్త్డే యోగ సాధన చేసుకోండి, మాకు చాలా ఆకలండి. నాకు కార్డియాలజిస్ట్గా హెల్ప్ చేసినటువంటి డాక్టర్ సోమరాజు గారు రోజుకి 3 యాపిల్స్ సుమారు 100 గ్రామ్స్ రైస్ తింటారండి. అండ్ ఆయన కేర్ హాస్పిటల్ యొక్క చైర్మన్, అంటే ఒక కార్డియాలజిస్టే కాదు ఆయన, కేర్ హాస్పిటల్స్ గ్రూప్ అంతా కూడా ఆయన చూసుకోవాలి. మరి ఆయన 3-4 యాపిల్స్ 100 గ్రాముల రైస్తో అంత పని చేయగలిగినప్పుడు మాకు ఆయన ఏం నీరసంగా ఏం కనిపించలే. ప్రశ్న ఏంటి అంటే, ఆహారం మనం ఆహారం కోసం తీసుకోవటం లేదు, రుచి కోసం తీసుకుంటున్నాం. అంతటి యోగ సాధనలో మొట్టమొదటి మీరు అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆహార నియమాలు చూసుకోండి. అప్పుడు ఏమవుతుంది, హంత ఇదం ప్రవక్ష్యామి గృహ్యం బ్రహ్మ సనాతనం యథా చమరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. అప్పుడు మీకు ఆ యముడి యొక్క సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నచికేతుడికి యముడు ఎలాగైతే మార్గదర్శనం చేశాడు, ఖచ్చితంగా ఆ యముడే మీకు కూడా మార్గదర్శనం చేస్తాడు. యముడితో మీకు ముఖాముఖి, ఇదేదో పేరు బాగుంది, ఇలాంటి సినిమా టైటిల్ ఏదైనా వస్తే బాగుంటుందేమో చూడండి, యముడితో ముఖాముఖి. దాని తర్వాత ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాం, సాధనా విధానాలు కంప్లీట్ చేశాను. మీరు ఏదే టెక్స్ట్ చదవాలో కూడా చెప్పాను, మీకు ఏదైనా అర్థమైనా ఏ టెక్స్ట్ చదవమన్నాను నేను, ఒకటి సుందరగానే మీరు చదువుకోవాలి. వీలైనటువంటి వాళ్ళు రోజుకు ఒక సర్గ చెప్పిన చదువుకోండి. 68 సర్గలు ఉన్నాయి అక్కడ, 68 సర్గలు 68 రోజుల్లో అయిపోతూ ఉంటాయి. 69వ రోజు అన్న సంతర్పణ చేయండి, అది చాలా ముఖ్యం. ఎప్పుడు గుర్తుంచుకోండి, ధ్యానానికి అన్నానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక ఉపనిషత్తులో శతకేతు అడుగుతాడు ఈ సాధన రహస్యాలన్నీ కూడా. నేను అచ్చదివాను ఇచ్చదివాను ఇదంతా చదివాను. అప్పుడు వాడు తండ్రి ఏమంటాడంటే సరే నువ్వు 10 రోజుల పాటు ఉపవాసం చేయండి. ఉపవాసం చేశాక మంత్రాలు చెప్పాడు, ఒక మంత్రం చదవలేదు నచ్చు. ఆహారానికి జ్ఞానానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు ఏ విధమైనటువంటి జ్ఞానం పొందదలుచుకున్నారో ఆ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, అది మనం మర్చిపోయాం. ఇంజనీరింగ్ చదివేటువంటి స్టూడెంట్కి ఉండవలసినటువంటి ఆహారం లేదు, డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తికి ఆహారం లేదు, అల్లరి చేస్తున్నటువంటి పిల్లలు తీసుకునేటటువంటి ఆహారం లేదు, రేపు క్రికెట్ మ్యాచ్ ఆడబోయేటటువంటి వ్యక్తి తీసుకోబోయేటటువంటి ఆహారం లేదు. ఇవంతా కూడా మన ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ముఖ్యంగా శాస సంహిత, శారంగధర సంహిత ఈ రెండు పుస్తకాలలో చాలా బాగా చెప్పబడింది. ఎందుకంటే హైదరాబాద్ లో నేను నేచర్ క్యూర్ వాళ్ళతో లింక్ పెట్టింది. మీరేమో ఆహారము ఆసనాలు ప్రాణాయామాలు నేర్పించండి, నేను ఈ విద్యను నేర్పిస్తాను అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ దానికి మీరు అంత దూరం వెళ్ళక్కర్లేదు, మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంది. మీరు చెప్పా కదా దూరపు కొండలు నడుపు అని. ఆహార నియమాలు అనేసరి కల్లా నేను నేచర్ క్యూర్ అనేసరి కల్లా మొన్న కొంతమంది అడిగారు నన్ను. అయితే మాస్టర్ ఆ నేచర్ క్యూర్ హాస్పిటల్ మేము మా మొహం ఇక్కడ ఉన్నారు అంతకంటే బాగా చెప్పగలిగామండి. ఆహార నియమాలు మీరు కాస్త జాగ్రత్తగా పాటించండి. నేను నిన్ననే తండ్రి గారిని వాళ్ళని అడిగాను, మీరు కాస్త కర్ర పట్టుకోండి మా వాళ్ళని. వాళ్ళ కర్ర పట్టుకోవాలి అంటే మీరు ఇక్కడ ఉండాలి. మీరు మేము ఇళ్లలో కూర్చుంటే అక్కడి నుంచి మిమ్మల్ని వాళ్ళు పరిగెత్తులు తీసుకురాలేరు. అంతేత మొట్టమొదటి నేను మిమ్మల్ని నా క్లాస్ అయిపోగానే రేపటి నుంచి నేను ఏం కోరుకుంటున్నానంటే మీరందరూ కూడా ఇక్కడ ఎలాగో అలాగా 14 రోజుల పాటు ఎక్సర్సైజ్ క్లాసులు చేసిన వాళ్ళు కూడా మళ్ళా చేసేయండి. చాలా సీరియస్ గా చెప్తున్నా మీకు. నేను చెప్పిన కేచరి మధ్యలో అవి పలకాలి అంటే ఆహార నియమాలు లేకపోతే పలకవు, ఏమి పలకవు, అసంభవమే. అందుకే సాధనాత్మక దాంట్లో మన వాళ్ళు ప్రసాదాలు అని పెడతారు. ఆ ప్రసాదాలు శాసించబడి ఉన్నాయి. ఏ దేవతకి ఏ ప్రసాదం పెట్టాలి, అన్నిటికీ పులిహారం పెట్టేసినా చెప్పాను కదా. మన వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళు అంటే అన్ని మంచి పనులు చేస్తారు, కానీ దేనికి దేనితో కలపాలో కలుపుతారు. ఈ మంచి పని దీంతో కలపవలసిన ఇంకో దాంతో కలుపుతారు, ఆ మంచి పని దీంతో కలుపుతారు, చివరికి అంతా కలిపి ఏంటంటే రుచులు తప్పు రిజల్ట్స్ రావు. ఇంత ఖచ్చితంగా అండి 14 ఇప్పుడు తగ్గించినట్టున్నారు కదా, 14 డేస్ కదా. ఆ 14 డేస్ మాత్రము కనీసం 3 నెలలతో 4 నెలలతో ఎప్పుడెప్పుడు మీకు ఆ వాషింగ్ మీకు తేడా తెలుస్తుంది, అది చేసిన వాడికి తేడా తెలుస్తుంది గ్యారంటీగా. ఆహారం మారిందని దిగిపోయాను నేను, కానీ దిగిపోవటమే నాకు ఇష్టం అనుకునేవాడిని అవి ఏం చేయలేదు కదా. ఇంట్లో ఆహార నియమాలు చూసుకోండి. దీని తర్వాత 9వ శ్లోకము పేజీ నెంబర్ 9 అగ్నితో స్టార్ట్ అయింది. అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి అని అందులో చెప్పబడింది. అగ్ని అన్నా యజ్ఞ విద్య అన్నా ఒకటే. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఇళ్లలో 12 ఇటుకలు 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించుకోండి. మీరు ఏ సాధన చేసినా చేయకపోయినా ఇట్ విల్ యాక్ట్. ఏ విధంగా ఫ్రిజ్ లో మీరు వస్తువు పెట్టి మర్చిపోయినా అది చల్లబడుతుందో, ఏ విధంగా స్విచ్ వేస్తే మీరున్నా లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందో, మీరు ఆ 12 ఇటుకలు 5 దీపాలు 5 అగరత్తులు పెట్టుకుని రోజుకి ఒక్కసారి వాటిని వెలిగించి ఒక మాల గాయత్రి ఇంకొక మాల మీరు ఇస్తుంది. చాలా మందికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మహాలక్ష్మి చేసుకోండి. ఎందుకంటే డబ్బు కోసం మాత్రమే కాదు, మహాలక్ష్మి విష్ణు యొక్క శక్తి. విష్ణు ఎవడు అంటే పరిపాలకుడు. ఈనాడు పరిపాలనా వ్యవస్థ ఎంత గ్రాండ్ గా ఉందో మనకు తెలుసు కనుక మహాలక్ష్మి ఉపాసన వల్లైనా పరిపాలనా వ్యవస్థ సక్రియం అవుతుందని. ప్లస్ ఆ అవతార మూర్తికి మహాలక్ష్మి అవసరం. ఎందుకంటే ఒక మాల గాయత్రి ఒక మాల మహాలక్ష్మి చేసుకోండి మీరు. అదే అది 9వ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయము. 10వ శ్లోకంలో వాయువు మీకు అర్థమైందా, నేను ఏం చెప్తున్నానో కన్ఫ్యూజ్ అవుతున్నదా. ఇక్కడ 9వ శ్లోకంలో అగ్ని యథేకో భవనం ప్రవిష్టో రూపం రూపం ప్రతి రూపోవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతి రూపోపరిష్ట. ఈ అగ్ని విద్యతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రూపాలను మనం ఎలాగా ఉపయోగించుకోవచ్చు, ఎలాగా మనకది శ్రేయో మార్గానికి కానీ ప్రేయో మార్గానికి కానీ ఎలాగో చెప్పాను కదా. సామర్థ్యం ఉపయోగించుకోండి. దీని తర్వాత వాయువుని ఎలా ఉపయోగించుకోవాలి? వాయుర్యరేకో భవనం ప్రవిష్టం రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపోపరిష్ట. వాయువుని రెండు రకాలైనటువంటి ప్రాణాయామాన్ని మీరు ఖచ్చితంగా చేస్తుంది. మిగతాది మన ఎక్సర్సైజ్లో నేర్పించేటువంటి ప్రాణాయామాలు మీ ఓపిక బట్టి చూసుకోండి. రెండు ప్రాణాయామాలు మాత్రం మీరు రోజుకి కనీసం 20 నిమిషాల పాటు చేసుకోండి. ఒకటి లోమ విలోమ ప్రాణాయామం, అంటే ఎడమ ముక్కుతో గాలి వదిలి, ఎడమ ముక్కుతో గాలి పీల్చుకుని, కుడి ముక్కుతో గాలి వదిలి, కుడి ముక్కుతో గాలి పీల్చుకుని, ఎడమ ముక్కుతో గాలి వదులుతారు. అది ఒక ప్రాణాయామం. సంఖ్య ప్రకారం చూసుకుంటే 10 ప్రాణాయామాలు, 20 ప్రాణాయామాలు చూసుకోండి. టైం ప్రకారం చూసుకుంటే ఎన్ని ప్రాణాయామాలు అయ్యాయో చూసుకోకండి. 20 నిమిషాలు అయిపోయాయి, ఆపేయండి. ఇది మీకు తెలిసిన బాగా దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళతో చూపించి చేసుకోండి. రిజల్ట్ బాగా వస్తుంది, ప్రమాదాలు ఏం జరగవు. కరెక్ట్గా చేస్తే తొందరగా రిజల్ట్స్ వస్తాయి. అందుకు రెండోది ఓంకారం, ఓంకార సాధన. ఈ ఓంకార సాధన జెనెటిక్ కోడ్ని మార్చేస్తుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్యారంటీగా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో ప్రూవ్ చేసి చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ, పేరు గుర్తు రావట్లేదు, అతను ర్యాండమ్ శాంప్లింగ్ సర్వే అని ఒక విశేషమైనటువంటి స్టాటిస్టిక్స్ లో విధానం ఉంది. ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఇష్టోచ్యుయేట్ ఎన్నుకుంటాడు అనమాట, వీడే ఉండాలి వాడే ఉండాలి అని కాదు, అన్ని దేశాల నుంచి ఎన్నుకున్నారు. ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు? మెడికల్ సైన్స్ ప్రకారం వాళ్ళకి పిల్లలు పుట్టరు అన్నది గ్యారంటీ చేసుకున్నటువంటి వాళ్ళని ఎన్నుకున్నారు. ర్యాండమ్ శాంప్లింగ్ ప్రకారము ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాంటాక్ట్ ఉన్నటువంటి ప్రతి దేశంలోనే ఎన్నుకున్నారు. సుమారు 800 మందిని ఎన్నుకున్నారు. ఏంటి వీళ్ళందరిలోనూ కామన్ గా ఉన్నది అంటే, మోడర్న్ మెడికల్ అనాలిసిస్ చేసి ఈ దంపతులకు పిల్లలు పుట్టారు. దాన్ని నిర్ణయం చేసుకున్న చేత ఓంకారం చేయించారు. ఓంకారం చేయించడం అంటే ఏంటి అంటే శ్వాస పెంచుకుని ఉండాలండి. శ్వాస తీసుకుంటారు, నో సౌండ్. మూడు నెలలు ఇలా చేయించాక 80% ఆఫ్ ద ఇన్ఫర్టైల్ పీపుల్ ప్రెగ్నెంట్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళు ఇంకోటి ఏం చేశారు, మెడికల్ బిల్స్ తగ్గి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మెడిసిన్ సప్లై చేయాలి కదా వాళ్ళ హాస్పిటల్స్ కి, ఎక్కడోకే ఓంకార సాధన చేయించారో ఆ హాస్పిటల్స్ లో 80% మెడికల్ బిల్స్ తగ్గాయి. అంటే ఈ మెడిసిన్స్ కన్సెప్షన్ తగ్గింది. ఇంత చెప్పినా అనేక మంది మాస్టర్ పిల్లలు లేరు అని చెప్తే నేను వాళ్ళందరికీ కూడా, మీరు కూడా చెప్పొచ్చు గ్యారంటీ రిజల్ట్స్, 112 ప్రదక్షిణాలు చేయాలి ఏ దేవాలయానికైనా. 112 అనేటువంటి దాంట్లో లాజిక్ ఏంటి అంటే, ఫెర్టిలిటీకి చంద్రుడు ఇంపార్టెంట్, పవర్కి జీవశక్తికి సూర్యుడు ఇంపార్టెంట్. సూర్యుడికి 7 కిరణాలు ఉంటాయి, చంద్రుడికి 16 కిరణాలు ఉంటాయి. 7 × 16 = 112. ఈ 112 ప్రదర్శనాలు చేస్తూ ఈ ఓంకార సాధన రోజుకి 2 గంటలు చేయండి అంటే మాకు ఎక్కడ వీలవుతుందండి? అంటే నేను నిజంగా పిల్లలు కావాలనుందా లేదా, అదే ఆన్సర్ చెప్తాను మీకు, కావాలో అవసరలేదు. ఇంచట చాలా టెక్నికల్ మన డే టు డే లైఫ్ లో ఉపయోగపడేటట్టు ఇది కూడా కఠోపనిషత్తులోనే తర్వాత శ్లోకంలో వస్తుంది, 11వది చూడండి. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న విద్యతే చక్షుషే బాహ్య దోషే ఏకస్తదా సర్వభూతాంతరాత్మా న విద్యతే లోక దుఃఖేన బాహ్యః. ఇలాగా మనం ఈ మొత్తము కఠోపనిషత్తులో భారతీయ ఆధ్యాత్మిక యొక్క రామాయణంలో చెప్పబడినటువంటి సాధనలన్నీ కూడా మనము చేసుకోగలము. ముఖ్యంగా రామాయణంలో చెప్పబడినటువంటి సుందరాకాండ, దానికి దీనికి ఉన్నటువంటి నీతులు అవంతా కూడా ఆహార నియమాలు పాటిస్తూ కేకరీ ముద్రను పాటిస్తూ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ గ్రూప్ నేను రెడీ మాస్టర్ అంటే నేను రెడీ, కానీ మళ్ళీ ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వమంటే మాత్రము ఈ సంవత్సరాల తర్వాత నేను ఈ ఊకదంపుడు కఠోపనిషత్ మీద మాట్లాడను. ఇంకా ఈ ఊకదంపుడు మాట్లా ఎవరు మాట్లాడాలి మీరు చెప్పాలి, మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఉన్నాయి కదా ఈ భావం అర్థమైంది మీకు, క్యాసెట్స్ ఉన్నాయి, మీరు చెప్పండి ప్రపంచానికి. ఈ జ్ఞానము కనుక మనం ఇప్పుడు అందించలేకపోతే అది పూర్తిగా దిగజారిపోయింది అసలు, ఈ సీక్రెట్స్ అవి అసలు ఎవడో ఏం చెప్పటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే హిమాలయాలలో ఉన్నటువంటి ఋషి కుటుంబంలోనే రెండు వర్గాలు బయలుదేరాయి. ఏంటి ఆ రెండు వర్గాలు? ఒక వర్గం ఏమవుతుందంటే అసలు మానవ జాతికి మనం ఎందుకు చెప్పాలి, వాళ్ళకి అసలు ఆ బాధ లేదు, ఆ కోరిక లేదు, మనం ఏమి చెప్పినా కూడా వాడు మళ్ళా నా పిల్లలు నా ఉద్యోగం నా అమ్మాయికి పెళ్లి అని అడుగుతున్నాడు తప్ప ఒక్కడు కూడా ఈ విద్యను నేర్చుకోవడానికి సుముఖత చూపించటం లేదు. మీరు ఇందుకు ఈ రహస్యాలన్నీ బట్టబయలు చేసుకున్నారు. క్లాస్ సత్యసాయికి, శ్రీరామ శర్మ ఆచార్య గ్రూప్ కి, మిగతా హిమాలయాలలో ఉన్నటువంటి యోగులు. క్లాస్ అంటే క్లాస్ కాదు, మీకు అర్థమైందా? యోగులు ఏం దెబ్బలాడుకోరు వాళ్ళకి, అసలు యమ నియమాలు ఎప్పుడో దాటిపోయారు వాళ్ళు. కానీ ఇది వేస్ట్ చేస్తున్నారు మీరు మీ ఎనర్జీని. అర్హత లేనటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్తున్నారు? ఇందులో నేను చెప్పినటువంటి ఒక శ్లోకంలో పరిణామ క్రమాన్ని తెలియనటువంటి వాడు ఆత్మవిద్యను నేర్చుకోలేడు అని చెప్తాడు ఈయనుడు. ఆ శ్లోకం చూడండి, పేజీ నెంబర్ 5వ శ్లోకం చూడండి. యథా దర్శే తథాత్మని, యథా స్వప్నే తథా పితృలోకే, యథాత్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే, ఛాయా తతయోరివ బ్రహ్మలోకే. ఈ ఆత్మ బ్రహ్మలోకంలో ఛాయలాగా, గంధర్వలోకంలో నీటిలో పడినటువంటి రిఫ్లెక్షన్ లాగా, పితృలోకంలో స్వప్నములాగా, ఈ భౌతిక జగత్తులో యాక్చువల్ గా అర్థంలో ఉన్నటువంటి ప్రతిబింబంలాగా ఆత్మ కనిపిస్తుంది. అంటే ఆత్మ ఎక్కడ చాలా బాగా కనిపిస్తుంది? దీనికి ఈ యోగ విద్యను నేను మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇమం వివస్థతే యోగం లోక్తవామహమే. ఈ సోలార్ సిస్టమ్ గురించి ఎయి పొవెల్ అనేటటువంటి ఒక థియాసఫిస్ట్ చాలా అద్భుతంగా శేషాస్త్రీయ సొసైటీలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఒక చోట చేర్చాడు. ఆ సోలార్ సిస్టమ్ ను నేర్చుకోకపోతే ఆత్మను దర్శించలేవు నువ్వు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిపోవాలి కానీ ఒక్క ఫార్ములాయే నేర్చుకుంటానంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలా అవుతావు? సర్వజ్ఞత్వము సర్వ సమర్థత ఇవ్వగలిగేటటువంటి ఆత్మవిద్య ఓ 3 రోజుల పాటు మీరు కఠోపనిషత్ నేర్పితే ఎట్లా వస్తుంది? ఇందువల్ల ఏం వస్తుంది అంటే మీరు ఏమేమి చదువుకోవాలో నేను చెప్తున్నాను. అంటే చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి, సుందరకాండ పారాయణ ఒకటి చేసుకుంటూ ఉండాలి మీరు. దాని తర్వాత థియోసాఫికల్ సొసైటీ వాళ్ళతో తయ్యున్నాయి సోలార్ సిస్టమ్ క్లాసెస్ పెట్టించుకోండి. సౌర విద్య, ఈ సౌర విద్య రాబోయేటటువంటి రోజులలో చాలా ప్రముఖ పాత్ర వహించబోతోంది. ఈ సౌర విద్య తెలుసుకున్నటువంటి వాళ్లే రాబోయేటటువంటి రోజుల్లో లీడర్స్ అవుతారు. అంచేత మీకు ఆ తపన ఉండాలి, మీ పిల్లలకి ఇది నేర్పించండి. వాళ్ళు ఇదంతా నేర్చుకుంటే వాళ్ళకి ఏదైనా లాభం తప్ప ఈ ఉద్యోగాలు వెతుకునేటటువంటి చదువులు చదివించుకుంటూ మా వాడికి ఉద్యోగం రాలేదు మా వాడికి ఇది ఎందుకయ్యా నీకు ఉద్యోగాలు సౌర విద్యే, కానీ మరి చదువులు చదవాలా అర్థం లేదా? ఇది నేర్చుకోనంత వరకు చదవాల్సిందే. ఈ విద్యలో మీరు నిష్ణాతులు అయ్యాక ఓ సిద్ధి స్థాయి కానీ ఓ ధ్వనివాలా బాబా కానీ ఉద్యోగాలు ఏం చేయట్లే, వాళ్ళు ఏం చేస్తారు? ఓ విషయం తీసిస్తే సరిపోతుంది. ఆ విద్యను మనం ప్రపంచానికి అందించడానికి చేసేటటువంటి ప్రయత్నంలో మనకి లభించినటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారో? కలిగింది కదా, ఇంకా ముసలాన్ని అవ్వాలి కదా, ఇంకా వృద్ధాశ్రమంలో చేరాలి కదా. వృద్ధాశ్రమంలో చేరాక పురుషులుగా ఉంటారు, అంతర్థం పరిపాలయంతో బ్రాహ్మణిభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.